ప్రేమైన ఆత్మబంధు గారు, మీకున్న భక్తికి, మీకున్న జిజ్ఞాసకి, మీకున్న ముముక్షత్వానికి నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఉండాలి, ఇటుకలు ఉండాలి, ఇసుక ఉండాలి, ఇంకా దానికి సంబంధించినటువంటి కలప, ఈ పరికరాలన్నీ ఉండాలి. ఆ పరికరాలన్నీ ఉన్నప్పటికీ కట్టడం ప్రారంభించకపోతే ఇల్లు పూర్తి అవ్వదు. పరికరాలు ఉండాలి, పరికరాలు ఉన్నా ఆ పరికరాలు కట్ట ఉండవు. మనకి కట్టాలనే సంకల్పం లేకపోతే దగ్గర డబ్బు ఉన్నా ఆ పరికరాలు ఉన్నా ఇల్లు కట్టలేము, ఇల్లు పూర్తి అవ్వదు. మనకి ఇల్లు కట్టాలనేటువంటి సంకల్పం రాకుండా చూస్తే ఆ పని పూర్తి అవ్వదు. ఈ ఆధ్యాత్మిక విషయం కూడా నుంచి అదే జ్ఞాన సముపార్జన కూడా కొంత ఎక్విప్మెంట్ ఉండాలి. ఆ ఎక్విప్మెంట్ ఇటుకు, సిమెంట్, కలప ఎలా సంపాదించుకుంటాము, అలా సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. సత్వగుణం సంపాదించుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఆ లోపల నుంచి ఉడికి ఉడికి మనం ఆ నిర్వాణ సుఖాన్ని పొందాలి, మోక్షం పొందాలి. లోపల చైతన్యంలో ఒక నిజం ఉంది, ఒక ఉంది, అది చైతన్యము. దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు. అజ్ఞానానికి సంబంధించిన ఆకలికి మనస్తత్వం దానికి లేదు. అజ్ఞానం అనేది ఒక అడవి, అది ఎలా ఉంటుందో లోపల చైతన్యానికి తెలియదు. ఆ చైతన్యం మన హృదయంలో ఉందని గ్రహించిన వాళ్ళు, దాన్ని సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు, మొదలైన పెద్దలందరూ కూడా, వాళ్ళు ఏ సుఖాన్ని అనుభవించారో, ఏ శాంతిని అనుభవించారో, ఏ దుఃఖరహితమైన స్థితిని పొందారో, ఆ స్థితిని మన చేత పుణ్యంపజేయటానికి మన కోసం తప్పించి మనకు బోధించారు. మన పట్ల ప్రేమ లేకపోతే, మన పట్ల ఆప్యాయత లేకపోతే ఆ బోధన కూడా, బోధించడం కూడా, టీచింగ్ కూడా జరగదు. టీచింగ్తో పాటు వాళ్ళు మనకి అనుగ్రహాన్ని కూడా ప్రసాదించారు. అది ఇల్లు కట్టడానికి ఎక్విప్మెంట్ ఎలా కావాలో, సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. ఆ ఇల్లు పని బాగా జరగాలంటే మనకి ఆ ఇల్లుకి సంబంధించిన పరికరాలన్నీ ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో, ఈ ఆత్మజ్ఞాన సముపార్జన కూడా మన పద్ధతుల్లో ఉపాయాలు ఒకటి తిండి, రెండు మాట, మూడు నిద్ర. ఈ మూడు అక్షరం జాగ్రత్తగా ఉండాలి. ముందు మీకు ఆత్మ, మీకు అసలు మోక్షం అనేది కావాలంటే ముందు ఈ మూడు అక్షరాన్ని జాగ్రత్త పడాలి. ఇవన్నీ పునాదులో రాళ్ళు, పునాదులో రాళ్ళు వేయకుండా, పునాదు చేయకుండా, పునాదులు ఇటుకి లేకుండా, పునాదులో రాళ్ళు లేకుండా భ్రమం లేవు. అదేవిధంగా ఇది పునాదు లాంటిది, ఒకటి తిండి, ఒక జాగ్రత్త. మనం ఉండవలసినది ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నాం, ఉండవలసినంత జాగ్రత్తగా ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండేవాడే తిండి విషయం జాగ్రత్తగా ఉంటుంది. ఒకటి తిండి, నిద్ర. అంటే సరిపడి నిద్రపోవాలి, కానీ ఎక్కువ నిద్రపోతే సాధన చేసుకోవడానికి టైం. మూడు మాట, మాటగాడు 90 సార్లు ఆలోచిస్తేనే కానీ ఒక మాట మాట్లాడుకోడు. తగ్గినంత వరకు తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ పని చేస్తాడు. మనకి సర్దార్ పటేల్ అని ఒక నాయకంలో ఒక ప్రధానమంత్రి చేశారు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. భారతదేశానికి ఉప్పు మనిషి ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అవి మాటలు చాలా తక్కువ చెప్పాడు. ఏదైనా పెద్ద పెద్ద సభలకు కూడా పిలిచి నేను అరగంట కంటే మాట్లాడేవాడు కాదు, పని చేసి చూపించేవాడు. ఆయన నుంచి కూడా చాలా తక్కువ మాట్లాడేవాడు. ఆ మూడితో చెప్పింది పెద్ద లక్షలాది వచ్చిన సభల్లో కూడా అరగంట కంటే మాట్లాడు, ఆ మాట్లాడింది మటుకు పని చేసి చూపించేవాడు. దేశం కోసం ఎవరైనా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేస్తే ఆయన కూడా ఆయన దగ్గర పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు నల్లలో పెట్టకుండా పార్లమెంట్లో ఆ పొరపాటు నేనే చేశానని చెప్పాడు పట్టారు. అంటే వాళ్ళు మన దేశం గురించి కష్టపడి పనిచేస్తున్నారు, ఏదో చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటు నేనే చేశాను, నేను చెప్పిన వలన ఆ పొరపాటు చేశారని చెప్పాడు పట్టారు. అంటే వాళ్ళు ఆత్మవిశ్వాసం పెంచడం కోసం, ఆత్మబలం పెంచడం కోసం ఏదైనా ఒక డ్రాఫ్ట్లో కానీ లేకపోతే ఒక చేతిలో కానీ ఎక్కడైనా పొరపాటు చేస్తే దేశం కోసం అంకిత భావంతో పనిచేస్తే ఆయన కూడా ఉంది ఆఫీసర్లు, ఆ పొరపాటు వాడు చేయలేదు నేనే చేశానని చెప్పాడు పట్టారు. అంటే వాడికి ఆత్మవిశ్వాసం చెడిపోకుండా ఉంటుంది కోసం. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా తక్కువ మాట్లాడేవాడు. ఎంత క్రమశిక్షణ గల మనిషి అంటే పటేలు ఒకసారి కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు, అడ్వకేట్ అని పెద్ద ప్లేయర్ రాడు. ఆర్గ్యుమెంట్ చెప్తాను ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటాడంటే ఎందుకు చెప్తున్నాడు, ఆ ఎక్విప్మెంట్ ఆయనకు ఉండడానికి. ఇంటికానికి ఫోన్ వచ్చింది, భార్య చనిపోయిందని, ఆయన భార్య చనిపోయిందని ఫోన్ వచ్చింది. ఆర్గ్యుమెంట్ అరగంట చెప్పాడు, ఇంకో అరగంట చెప్పాలి. ఆ కాగితం తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు, మిగతా అరగంట చెప్పాల్సింది చెప్పేశాడు. ఆ విషాదం కూడా ముఖంలో కనపడ, విషాద రేఖలు ముఖంలో కనపడ్డాడు. అర్జునుడు చెప్పేసిన తర్వాత అప్పుడు సబ్జెక్టు చెప్పాడు, ఇలా నా భార్య పోయిందని టెలిగ్రామ్ వచ్చిందని వెళ్ళి వస్తున్నాను. ఆశ్చర్యపోయాడు జడ్జి. ఆర్గ్యుమెంట్ చవటంలో కూడా ఏం పెట్టాలి బాగోలేదు. ఆ జడ్జికి ఆశ్చర్యం కలిగింది, ఎంత బ్యాలెన్స్గా ఉన్నాడని మనుషు. వాళ్ళు తొందరగా స్థితప్రజ్ఞ స్థితి పొందుతారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏమి ఎక్విప్మెంట్ లేకుండా పునాది లేకుండా మేము ఏదో పెద్ద పెద్ద అరగంతా సినిమాలు కట్టేస్తామంటే చాలు. మనం కిందికాడ జాగ్రత్తగా ఉండాలనుకోండి, మాటకాడ జాగ్రత్తగా ఉండాలనుకోండి, ఇక నిద్రకాడ జాగ్రత్తగా ఉండాలనుకోండి, అవి పునాది రాళ్ళు అంటే ఏమి జాగ్రత్త ఉండదు. మేము ఆత్మజ్ఞానం సంపాదించేస్తాం, ఆత్మానుభవం సంపాదిస్తాం, బ్రాహ్మణ స్థితిని పొందుతామంటే ఆ మాటలకు అర్థం కాదు. తర్వాత రమణ మహర్షి గారు చెప్పారు, ఇతరుల గొడవల్లో మీరు ఎక్కువ కలగ చేసుకోకుండా. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రయాణానికి వెళ్తాం అనుకుంటే, మీరు రైల్వే స్టేషన్లో రాసి ఉంచుతారు మాటలు, లెఫ్ట్ లగేజ్ మోర్ కంఫర్ట్, తక్కువ సామానంతో వెళ్ళండి, మీ ప్రయాణం సుఖంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ బోర్డు మాటలు రాసి ఉంచుతారు. అలాగే మనకు సంబంధించిన వ్యవహారాలు మనం చూసుకోవచ్చు, ఎవరైనా ఏదైనా అడిగితే సలహా చెప్పవచ్చు. అతిగా ఇతర వ్యవహారాల్లో కలగ చేసుకోవడం వల్ల ఈ లగేజ్ పెరిగిపోతూ ఉంటుంది. లగేజ్ పెరుగుతూ ఉంటే మీ స్టోరీలు మెరుగుతూ ఉంటాయి. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు కలగ చేసుకోవాలని అతిగా ఉండకూడదు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళకి వాడి పనిదారు చూసుకోవచ్చు, అవసరమైతే మాట సహాయం చేయొచ్చు. అతిగా కలగ చేసుకుంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి నాన్ ఇంటర్ఫీరెన్స్ పాలసీ ఉంటుంది, ఎంతవరకు అవసరం అంతవరకు ఇంటర్ఫీర్ అవుతారు. ఈ ఆధ్యాత్మిక పురోగతికి మీ అవసరాలు మీరు చూసుకుంటూ ఇతరులకు ఏదైనా మాట సహాయం చేయొచ్చు, ఇతరుల అవసరాలు ఏదైనా కొంత చూడవచ్చు, కానీ అది పనికి రాదు. దానివల్ల మీ ప్రోగ్రెస్ సాగిపోదు. మనకు భగవంతుడి అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ మోక్షం పొందాలి. నిర్వాణ బుద్ధుడు ఏ నిర్వాణ సుఖాన్నైతే పొందాడో, ఏ నిర్వాణ స్థితిని పొందాడో, ఏ పూర్ణజ్ఞానాన్ని పొందాడో, ఏ బ్రాహ్మణ స్థితిని పొందాడో, ఆ స్థితిని మనం పొందటానికి మనకు కొంత ఎక్విప్మెంట్ లేకుండా దాన్ని పొందాలి. దేవుడి గురించి, దెయ్యాల గురించి ఈ కొబ్బరిలు రాయటారు, ఓ పసుపులు కొనుక్కోల గురించి బుద్ధులు ఎప్పుడు మాట్లాడాలి? డైరెక్ట్గా మీ మనస్సుని మీ జీవన హృదయంలో పంపడానికి, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే భ్రమం ఉందో అక్కడి నుంచి డైరెక్ట్గా మనస్సుని ఇక్కడ పంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ మిగతా విషయాల గురించి బుద్ధులు మాట్లాడాలి, మధ్యవర్తులతో సంబంధాన్ని పెట్టుకోలేదు. అందుచేత మనకేం చేయాలంటే, అన్ని ఉన్నప్పటికీ మనం ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా నడిచినా పర్వాలేదు, అసలు లోపల ఎంతవరకు మన అభివృద్ధిలోకి వస్తున్నాం, ఆ ప్రయత్నం ఏదైనా అసలు నెమ్మదిగా నడిచినా నడక నడుస్తుంది, లోపల మనకు ఆ శాంతి సుఖం ఏమైనా తెలుస్తుంది, 10 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం, ఎంతవరకు మన అభివృద్ధి ఎంతో కొంత మనకు కలుగుతుంది, లేదా ప్రయాణం ఆగిపోయిందే, లేకపోతే ప్రయాణం సాగుతుంది అని మీరు ఎప్పుడో ఒంటరిగా ఏకాంతంగా కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీ గురించి మీకు విశ్లేషణ, మీ గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. అంటే మన మనసులో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, మీ గురించి ఒక అవగాహన ఉండాలి. మనకి ఏ వాసన ఉంటే ఆ వాసన ఉంటే నిజం అనిపిస్తుంది, మనకి ఏ తలంపు ఉంటే ఆ తలంపు ఉంటే నిజం అనిపిస్తుంది. కానీ ఏమీ నిజం కాదు, ఇది అంతా స్వప్న సమానం. మనకి జిల్లు తినాలని తలంపు వచ్చిందనుకుంటే అది ఉంటే నిజంకి ఏం లేదనిపిస్తుంది. అయితే మనకి ఏదైనా ఏదైనా కోరిక కలిగింది అనుకుని ఆ కోరిక ఉంటే నిజం ఇంకోటి ఏం లేదనిపిస్తుంది. అంటే లోపల పూర్వజన్మ నుంచి మనకు వస్తున్నటువంటి ఆ వాసనలోంచి ఆ సంస్కారం నుంచి తలం పడుతుంది, ఆ తలం పొద్దుటే లేదని ఆ టైం కలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మన భగవంతుడు చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని, ఇదంతా కూడా వాసన చేసే పని, సంస్కారం చేసే పని, భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి భగవంతుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విని గురువు అనుగ్రహంలో, ఈశ్వరు అనుగ్రహంలో ఈ వాసన నుంచి విడుదల పొందాలనేటువంటి ఆ సంకల్పంతో మనం పనిచేయాలి. మీ తల్లిదండ్రులే, మీ శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులే మీకు మంచి చెప్తారు కానీ చెడ్డ చెప్పరు. అటువంటి భగవంతుడు జీవకోటి అంతరికి తండ్రి, ప్రకృతికి తండ్రి, ఈ పంచభూతాలు తండ్రి. ఎవరి వల్ల అయితే ఈ అస్తిత్వం ఉందో, ఈ సృష్టి అంతా ఎవరి వల్ల అయితే మీదంతా ఏర్పడిందో, అతను మనకు మంచి చెప్తాడు కానీ చెడ్డ చెప్పడు. కానీ అతను చెప్పేది మంచిని మనం గుర్తించడం లేదు. ఏం చేయండి, మన వాసన గుర్తించడం లేదు. ఆయన దయ్యంటే ఎవరు దయ్య? ఆ ఈశ్వరుడు కనుక పరమేశ్వరుడు, పరమేశ్వరుడు నారాయణుడు కనుక దయ్యంటే ఆయనలో మన ఐక్యం చేసుకుంటాడు. ఆయన దయ లేకపోతే, ఆయన కరుణ లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన అనుగ్రహం మనకు లేకపోతే జన్మలు చావుడు పుట్టుకుని చావుడు పుట్టుకుని ఇందులో దొర్లించి పడేస్తాం. ఆయన దయ లేకుండా ఆయన పాదాల దగ్గరికి ఇచ్చారు, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పాదాల దగ్గరికి ఇచ్చారు. అంటే నాటేళ్ళు గౌరవించి ఈ రాగద్వేషాలతో ఇష్టాయిష్టాలతో చెప్పి మాట్లాడితే మనం పట్టించుకోకూడదు. కొంతమంది రోజు పది రకాలుగా మాట్లాడతారు. రాగద్వేషాలు ఉన్న వాళ్ళు మాటలు మనం పట్టించుకుంటుంది. రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాళ్ళు, ఇష్టాయిష్టాలు అతీతంగా ఉన్నవాళ్ళతో, అజ్ఞానాలకు అతీతంగా ఉన్నవాళ్ళతో మాట్లాడు. ఎవరికైతే జ్ఞానం ఉందో, ఎవరికైతే శాంతి ఉందో, ఎవడైతే ఈ అజ్ఞానమైన అరణ్యంలోంచి, అడవిలోంచి, ఫారెస్ట్ లోంచి ఎవడైతే విడుదల పొందాడు, ఆ మాటకి మనం గౌరవం ఉండాలి. కానీ అజ్ఞానం నిలబడి అడవిలో ఆ ఫారెస్ట్ లోని చెప్పేవాడి మాట మనం గౌరవించుకోక్కర్లేదు, పట్టించుకోక్కర్లేదు. అంటే ఎక్విప్మెంట్ ఎన్ని ఉన్నప్పటికీ, ఇల్లు కట్టుకునే సామానం ఎంత ఉన్నప్పటికీ, మనం కట్టడం ప్రారంభం కాకపోతే ఇల్లు ఎలా ప్రారంభమవుతాం? అలాగే మనం సాధన చేయాలి, అభివృద్ధి ఆ సాధన ప్రారంభించకపోతే, మనకు విషయం తెలిసినప్పటికీ ఆ సాధన ప్రారంభించకపోతే గమ్యానికి చేరగా. భగవానికి ఏం ప్రశ్నిస్తున్నారంటే, ఎవరొచ్చినా మిమ్మల్ని మీరు తెలుసుకోమని మీరు అంటూ ఉంటారు. నన్ను నేను తెలుసుకుంటాననుకోండి, నన్ను నేను తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టే. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన కళ్ళతో చూసే శివుడు, ఒకవేళ మనకు శివుడు వచ్చి కనిపిస్తాడు అనుకోండి, ఇక్కడికి వచ్చి నిజంగా శివుడు వచ్చి కనిపిస్తాడు అనుకోండి, ఒక మాట మీరు గుర్తులో పెట్టుకోండి, ఈ శివుణ్ణి చూసేవాడు ఎంతనే తినో నా శివుడు కూడా అంతేనే. మరి ఎందుకు శివుడు నాకు శివభక్తి ఉందనుకోండి, నాకు శివుడు వచ్చి కనిపిస్తాడనుకోండి, కనిపిస్తే శివుడిని చూస్తున్నాను నేను. ఈ చూచేవాడు ఆ శివుడు కనిపించే శివుడు నిజమే, కానీ వాడు పరమార్థకి సత్యం కాదు. ఈ చూచే నేను శివుడిని చూశానని చెప్పేవాడు ఎంత లేదను ఆ శివుడు కూడా అంతేనే. కానీ మీ చూడటానికి, మీరు చూడబట్టడానికి రాసేటువంటి నిజమైన శివుడు ఇక్కడ ఉన్నాడు. ఆ శివుని మనం పొందినప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు, జ్ఞానమే శివుడు, సుఖమే శివుడు, మన శుభాన్ని కోరేవాడే శివుడు, వాడిని పొందినప్పుడు, మన హృదయంలో ఉన్న శివుని పొందినప్పుడు, ఇది కడసారి జన్మ చివరి జన్మ, అప్పుడు వాడు ఈ మరణ సంబంధం, మరణంతో ఉన్న సంబంధం, జన్మతో ఉన్న సంబంధం, అజ్ఞానంతో ఉన్న సంబంధం, హృదయంలో ఉన్నటువంటి నిజమైన శివుని దర్శనం చేసుకునే వాడికి ఆ మరణంతో ఉన్న సంబంధం, జన్మతో ఉన్న సంబంధం, అవిద్యతో ఉన్న సంబంధం, దుఃఖంతో ఉన్న సంబంధం, వేదనతో ఉన్న సంబంధం, సఫరింగ్ దానితో ఉన్న సంబంధం పూర్తిగా వేరుతో సహా తెలిపోతుంది. మరి ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకోండి, ఓ పది రోజులు వెళ్ళంతా బాడి చేసేసుకుంటారు. నువ్వు వచ్చిన చుట్టాన్ని గౌరవించకపోతే ఆడ కోపడు, పోనాడేది అడవడదు అన్నారు, పాపం మండలం గౌరవిస్తారని వాళ్ళు అనుకోరు. పెళ్ళి అయిన తర్వాత ఒక నెల వాళ్ళు, పెళ్లికి మూడు నెల వాళ్ళు వెళ్ళంతా బాడి చేసేసుకుంటారు. ఎవరింట్లో పెళ్ళి అయ్యింటే, ఎవరింట్లో చచ్చిపోయిన ఉంటే, చచ్చిపోయిన వాళ్ళు ఇల్లంతా గోళ గోళ కింద ఉంటుంది. అక్కడ చూసేది వాళ్ళు కొంతమంది, ఆడ కొంతమంది ఏడుకుంటుంది. ఆ 11వ రోజు 12వ రోజు అదో కలరే. అక్కడి నుంచి బాగుండే దేవుని మనం ఏడవటం, ఆ చచ్చిపోయినప్పుడు 100 ఏళ్ళని ఆడుకోవాల్సింది ఏడవటం, బాగుండదు అని ఏడవటం. అంటే ఎందుకు చెప్తున్నాయంటే, ఏదో రకంగా ఇప్పుడు ఈ చావులు వచ్చినా, పుట్టుకులు వచ్చినా, పెళ్ళిళ్ళనే ఎంతోమంది కష్టపడుతున్నాం. ఈ బాధలు మనం సంసారంలో పడే బాధలలో పదే వంతు పడితే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతకని ఇంటికి వీళ్ళు అడిగి ఏంటంటే, మనని మీ వచ్చిన వాడితో అలా మిమ్మల్ని తెలుసుకొని, నేను తెలుసుకోలేదో పాటకు మీద అలవాటు అయిపోయింది. మరి నేను నేను తెలుసుకుంటా అనుకోండి, మరి నేను తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్టు ఆయనకి ఒక అలవాటు. గణపతి శాస్త్రి గారు ఏమన్నారంటే, ఏమన్నా ఆ బాణం వదిలేండి, మిగతా మంచి చెట్లు మాట్లాడుకున్నా, నేను తెలుసుకొని నేను తెలుసుకో, ఆ గొడవ వదిలేండి, మిగతా విషయాలు మాట్లాడుకున్నాను. కానీ భగవాన్ కదా అలవాటు, నేను తెలుసుకొని నువ్వు తెలుసుకో. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అది నువ్వు కాదు, ఏదైతే నువ్వో ఆ నువ్వు కాని దానితో తాదాక్ష్యం పొందుతున్నావు. అంచేది నేను తెలుసుకున్న ఎందుకు చెప్తున్నా అంటే, నేను తెలుసుకుంటే దేవుడు తెలుసుకునేట్టే. దేవుడికి భిన్నంగా నువ్వు లేవు, దేవుడికి నీలైన నిజం దేవుడికి భిన్నంగా లేదు. పైగా దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడు నిజమైన దేవుడు, కనిపించేళ్ళిపోయే దేవుడు కాదు. 24 గంటలు నీ కూడా ఉండే దేవుడు. అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే దేవుడిని తెలుసుకున్నట్టు. నిన్ను నువ్వు తెలుసుకోవాలకు, నేను దేవుడిని చూశాను, నాకు దేవుడు వరాలు ఇచ్చాడు, అక్కడ చూశాను దేవుడిని, ఇక్కడ చూశాను దేవుడు, నీ కథ కనిపించింది దేవుడు లోకాలు నిజమేనా? ఆ దేవుడు నిజమైన ఈ కళతో చూసేవాడు ఎంత నిజం, వాడే అంటే నిజం. కానీ అది పారమార్థిక నిజం కాదు, అది అంతులు సత్యం కాదు. నీ కళ్ళతో చూసిన దేవుడు వల్ల నీ పునర్జన్మలోంచి బయటకు రాలేవు, అజ్ఞానంలోంచి బయటకు రాలేవు. ఏదైనా మంచి పనులు చేశారనుకోండి, మంచి పనులు చేస్తే మంచి జన్మలు రావచ్చు, కానీ అది కూడా ఖర్చు అయిపోతుంది. మంచి చేస్తే సుఖం వస్తుంది, కాలప్రాబ్లం అది ఖర్చు అయిపోతుంది. ఏదైనా చెడ్డ చేస్తే పాపం వస్తుంది, ఆ పాపం వల్ల దుఃఖం వస్తుంది, కాలప్రవాహంలో కూడా దుఃఖం ఖర్చు అయిపోతుంది. అది కాలప్రవాహంలో కొట్టితే నథింగ్ డిస్టర్బ్ ఫర్ డెస్టినీ వాల్మీకి అంటాడు రామాయణంలో. కాలప్రవాహానికి అతీతంగా నిలబడి ముందే వస్తువు సృష్టిలో ఏదీ లేదు. 1960 సంవత్సరాలు అప్పు ఎక్కడ పెరుగుతుందో బిజినెస్ చేసుకోవడానికి మనకు అప్పు ఎక్కడ పెరుగుతుందో అప్పు ఎక్కడ పెరుగుతుందో తెలియని వాడికి ఇప్పుడు 2,000 కోట్లలో ఆయనకి. భగవంతుడు ఒక దరిద్రుని ధనవంతుడి కింద చేయగలడు, ఒక ధనవంతుని దరిద్రుడి కింద చేయగలడు. భగవంతుడు అనుగ్రహం ఉంటే ఒక అజ్ఞాని జ్ఞాని కింద చేయగలడు. భగవంతుడికి అసాధ్యం అంటే ఈ సృష్టిలో ఏమీ లేదు, ఏదైనా చేయగలడు. ఆయన సర్వస్వతంత్రుడు అని చెప్పి ఆయన మనకు ఆయన స్వరూపం మనకు వ్యక్తి మేరకు స్వతంత్రమైన సుఖం కానీ, స్వతంత్రమైన శాంతి కానీ, స్వతంత్రమైన ఆనందం కానీ లేదు. ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ బ్లిస్, ఇండిపెండెంట్ పీస్. ఎప్పుడైనా ఈ ముస్లిం వాళ్ళతో చెప్తాను, మీ మనవరాలు బాధపడతాను, ఏదైనా పెట్టరాదని మీరు వాళ్ళ మనవరాలు బాధపడతాను నాకు తెలుస్తుంది అనుకోండి, తెలిస్తే అంటాను ఏమన్నా మనం ఏదో పెడతాం అనుకోండి పెట్టడానికి కదా, అక్కడ ఉండాలి కలిగి ఉండాలి కానీ మనం పెట్టింది అని చెప్పి ఉంటుంది అంత కరెక్ట్. అది చెప్పింది ఏదో పెడతాం అనుకోండి మనం పెట్టకూడదు అని కదా, ఏదో పెడతాం అసలు సొంతం అంటూ కొంచెం ఉంటూ మనం పెట్టిన దానికి లేనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఎందుకు చెప్తున్నా అంటే పెట్టింది అని చెప్పి నిలబడుతుంది. బయట వస్తువుల మీద బయట వ్యక్తుల మీద ఆధారపడి వచ్చే సంతోషం ఎంతవరకు నిలబడుతుంది మనకి? ఆ స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెంట్గా హ్యాపీనెస్ రావాలి. కేవలం ఇతరుల మీద ఆధారపడి మన శాంతి ఎంతకాలం కాపాడుకుంటాం? అంటే భగవాన్ చెప్పింది ఏంటంటే నువ్వు నీళ్ళు తెలుసుకుంటే దేవుడు తెలుసుకున్నట్టు, దేవుడి కంటే భిన్నం కాదు, దేవుడి కంటే వేడుకలు లేవు. నేను నువ్వు తెలుసుకోకుండా కాదు, దేవుడు ఎక్కడైనా కనిపించిన వ్యవహారిక సత్యం, అది వరాలకు వచ్చు నువ్వు పొందొచ్చు. అంటే నువ్వు ఏదైనా మంచి చేస్తావు అనుకో చెయ్యి, ధర్మలమైన బుద్ధితో చెయ్యి, సత్యగుణంతో చెయ్యి. నువ్వు చేయి చేసి పని ఎడం చేసి తెలియకుండా చేయి, నీ ఎడం చేసి తెలియకూడదు. అది చేసి నిర్మలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అలా చెయ్యాలనుకున్నావు అదే బయట ఏ మంచి పని చేస్తామనుకో, ఏ పబ్లిసిటీ కోసమో ఆడంబరం కోసమో గొప్పల కోసమో సమాజంలో కీర్తి కోసమో చేస్తామనుకో, ఆ సమాజంలో గౌరవం రావచ్చు దాని లోపల కుళ్ళిపోతాం. కొంతమంది బయట మంచి పనులు చేసినది కనిపిస్తారు లోపల కుళ్ళిపోతూ ఉంటారు. ఈ మంచి పనుల తాలూకు గౌరవం రావచ్చు లోపల కుళ్ళి ఉన్నది పునర్జన్మకు వచ్చేస్తుంది. అంటే మీరు చేసే మంచి పనుల వల్ల రజోగుణం పెరిగితే ఆ రజోగుణం మీకు రాబోయే జన్మలో మీకు మరీ చెడ్డ చేసి పెడుతుందో, చేసే పని కూడా నిర్మలంగా ఉండాలి, ఆందోళనగా ఉండకూడదు. మనం నేరడి మీద వచ్చామంటే నేరడి మీద వచ్చి వెళ్ళామంటే అసలు వచ్చేటట్టు జాగ్రత్త తెలియకూడదు ఎవరికి. ఎందుకు ఇవన్నీ అలరచడానికి వచ్చాము మనం, మన పనేదే మనం చూసుకోవడానికి వచ్చాం. రమణ మహర్షి గారు వచ్చి అడిగేవారు కొంతమంది రమణాస్త్రంలో చాలా లోపాలు ఉన్నారు అంటే అన్నారు, ఉంటూ ఉండొచ్చు మీరు కాకినాడకి వచ్చారు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు, ఆ పని చూసుకునేటండి. ఇక్కడ లోపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి మీరు అంటున్నారు, లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలు సవరించడానికే మీరు కాకినాడ నుంచి ఇక్కడికి వస్తారు. ఒకవేళ లోపాలు సవరించాలో ముద్దు ఉందంటే కాకినాడలోనే సవరించండి. మీరు అంత దూరానికి ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి రావక్కర్లేదు. అంటే ఈ భూమి మీదకి ఎందుకు ఏ పని మీద వచ్చామో ఆ పని చూసి భూమి మీద ఎవరింటికైనా రాగద్వేషాలు ఉంటాయి, ఏ దేశమైనా రాగద్వేషాలు ఉంటాయి, ఇష్టాలు అయిష్టాలు ఉంటానంటే లోకం ఇది. అంటే ఒకటి ఒక వంకర్ని ఎవడో ఏ మనిషి సరిచేయలేడు, అలాగే లోకానికి కూడా నూటికి రూపాయలు ఎవడో సరిచేయలేడు. మన లోకం మీదకి ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకుని వెళ్ళాలి కానీ అతిగా లోక విషయాలు కలగ చేసుకుంటే ఆత్మజ్ఞానం రాదు సరికదా, లోకవాసన పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మనం వచ్చిన పని మీద చూసుకెళ్ళాలి. అంతకు మించి వ్యవహరిస్తాం అనుకోండి చివరికి లోకవాసన పెరుగుతుంది, అదే మనం బంధిస్తుంది. అంటే ఎవరో మనల్ని బంధించడం లేదు, మన మాటలు మనం బంధిస్తున్నాయి, మన అజ్ఞానం మనల్ని బంధిస్తుంది, మన వాసనలు మనం బంధిస్తుంది. ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా, ఈశ్వరుడు దయ లేకుండా, ఈశ్వరుడు మాట పట్ల మనకు ఆదరణ లేకపోతే, శ్రద్ధ లేకపోతే అజ్ఞానం నుంచి విడుదల పొందడం, బంధం నుంచి విడుదల పొందడం, బంధం అంటే లేదు లోకం పట్ల మనకున్న భ్రాంతి బంధం. కంగారు పడకండి, వేదాంత మాటలు తీసుకుని కంగారు పడకండి. లోకం పట్ల మనకున్న భ్రాంతి, విషయాల పట్ల మనకున్న భ్రాంతి, వాసన పట్ల మనకున్న భ్రాంతి, అదే బంధం. భ్రాంతి పోయింది అనుకోండి బంధం బయటకు వచ్చేస్తాం. అయితే మాటలు చెప్పుకోవడం తేలిక, ఆ భ్రాంతి నుంచి విడుదల పొందడానికి ఈశ్వరుడు కరుణ లేకుండా సాధ్యం కాదు. అంటే ఈశ్వరుడు పాదాలు మీరు భక్తి విడిచిపెట్టండు. మనుషుల్లో 180 పిచ్చోళ్ళు, 180 పిచ్చోళ్ళు సమాజంలో. అంటే వాళ్ళ మాటలకు మనం వినిస్తున్నాం కానీ ఈశ్వరుడు మాటేంది మనం గౌరవం లేదు. అదే కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, నేనేదో మాట్లాడుకున్నాం, ఈ మాటను అర్థం చేసుకుని అధ్యయనం చేసి అర్థం చేసుకుని వాళ్ళు వంట పట్టించుకుని ప్రశాంతంగా ఇతరులకు కూడా అర్థంగా చెప్తే వాడు ఈ భూమి మీద నాకు బాగా ఇష్టడు, వాడు నా అనుగ్రహానికి పాత్రడు అవుతాడు, కాదు కాదు నా స్వరూపానికి, నా స్వరూపాన్ని వాడికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు మీరు కూడా మీ తల్లిదండ్రులు మీ శ్రేయస్సు కొడితే, శ్రేయస్సు కొడితే చెప్తే మాట దారిపోయి ఎవరైనా చెప్తే కొంతమంది మాట్లాడతారు. ఉన్నదంతా క్షవరం అయిపోయాక అమ్మ ఎలా చెప్పింది నాన్న ఎలా చెప్పింది ఎంతదని ఓడిస్తూ ఉంటాం. ఉన్నది క్షవరం అయ్యాక, క్షవరం అయితేనే కానీ ఎవరూ రాదని చెప్తారు చాలా మందికి. ఇది కొంతమంది తల్లిదండ్రుల మాట గౌరవించడం వాళ్ళు చెప్పి ఎందుకు చెప్తున్నారే ఆ రోడ్డుకి వెళ్ళేవాడు మాట ఏదో చెప్తాడు, ఆడు ఎంతవరకు నీ క్షేమం కోరుతాడు? నీ అమ్మకంటే ఎక్కువ క్షేమం కోరుతాడు ఆ రోడ్డు అంతా వెళ్ళకూడదు. అది మాత్రం కూడా చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాని వాళ్ళకి మనకు జ్ఞానం ఏంటి? నీ జీవితం సుందరంగా ఉండాలి, నీ జీవితంలో సౌందర్యం ఉండాలి. నీ జీవితం సుందరంగా ఉంటే, నీ జీవితంలో సౌందర్యంగా ఉంటే రెండు కళ్ళు కూడా రెండు కళ్ళు కాదు, అసలు మామూలుగా ఉన్న అందాన్ని కూడా ఒకసారి మనం రెండు కళ్ళు ప్రకృతిలో ఉన్న అందాన్ని ఒకసారి రెండు కళ్ళు చూ, రెండు కళ్ళు సరిపోయి సౌందర్యాన్ని చూడటానికి అనిపిస్తుంది. మామూలుగా భౌతికమైన వస్తువులో ఒకసారి రెండు కళ్ళు సరిపోయి మనం ఆ చూడటానికి అనిపించినప్పుడు వాతావరణ వస్తువు సౌందర్యం దానికి వర్ణించడం ఆ సౌందర్యాన్ని, ఆ సౌందర్యాన్ని నేను చూడటానికి రెండు కళ్ళు సరిపోయి అసలు ఈ కళ్ళతోనే నువ్వు ఆ సౌందర్యాన్ని చూడలేదు, నీకు జ్ఞాననేత్రం ఇస్తాను చూడు అర్జున అన్నాడు. నీ భౌతిక నేత్రాలతో హృదయంలో నువ్వు సౌందర్యం నువ్వు చూడలేదు. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ అవర్. సౌందర్యంతో కూడినటువంటి వస్తువే, శాంతితో కూడినటువంటి వస్తువే జీవితం పొడుగులోనే ఆనందాన్ని కలగజేస్తుంది. శరీరం ఉన్నాను లేకపోయాను, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ అవర్. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువు కాదు నీకు ఆనందాన్ని కలగజేసింది. సర్వకాల సర్వ వస్తువులో ఎప్పుడు ఏది ఏ వస్తువుకైతే సౌందర్యంతో కూడిందో ఆనందంతో కూడిందో నిర్మలంగా ఉందో అదే నీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఇవాళ పచ్చగా ఉండి నీకు ఎండిపోయేది కాదు, నీకు ఆనందాన్ని కలగజేసింది. అయితే లోపలన్న వస్తువు అగ్నిగా ఉండదు, చాలా బ్యూటీగా ఉంటుంది. లోపలన్న సౌందర్యమే స్వర్గం. నీకే జ్ఞానం కలిగిందనుకోండి, నీకు లోపలన్న సౌందర్యం అందిందనుకోండి, లోపలన్న జ్ఞాన గంగ మీ చేతికి అందుతుందనుకోండి, మీరు ఎలా రోడ్డు మీద నడిచి వెళుతున్నారనుకోండి, షేక్స్పియర్ నంతరం ఉంటాడు హ్యూమన్ వాక్స్ ఉంది యాక్టర్. అంటే సౌందర్యం ఆ జ్ఞానం ఒక రూపం దాల్చి రోడ్డు మీద నడుస్తుంది, కొంతమంది నడుస్తుంది దేవుడు నడిచినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆ దేహం దేవాలయం అనుకోండి, అది నడిచినప్పుడు దేవుడు నడిచినట్టే ఉంటుంది, మనకు దేవుళ్ళు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. దేవుడి స్వరూపం పొందిన వాడు మాట్లాడుతుంటే వాడు మాట్లాడేవాడు జీవుడు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. జీవుడిగా ఉండి దేవుడిగా మాట్లాడలేడు, దేవుడు అయి దేవుడి గురించి మాట్లాడాలి. లోపల అశాంతి పెట్టుకుని మీకు శాంతిని ఎలా చేకూర్చగలను? అది శాంతితో కూడా మాట్లాడే ఏం మాట్లాడగలను? మీతో మీ క్షేమం ఎవరు కోరుతున్నారో కూడా తెలియని పరిస్థితి మనం, మన క్షేమం ఎవరు కోరుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే నిన్ను తెలుసుకోవటం అంటే దేవుని తెలుసుకోవటం, నిన్ను తెలుసుకోవాలనుకో ఆ నిజమైన దేవుడు ఎవరు? ఆ దేవుడు కూడా నీకు తెలియబడ్డం, ఈశ్వరుడు కూడా నీకు తెలియబడ్డం. ఒకవేళ ఎక్కడ నీకు కనిపించిన నీ మనసు అంత నిజమో, ఆ దేవుడు అంటే నిజం, ఇవన్నీ మానసిక దృశ్యాలు అంతే, నీ మనసుకు కనిపించే దృశ్యాలు. నీ మనసుకు ఆధారంగా ఉన్న వస్తువులను చూడటం లేదు, మనసుకు కనిపించే విషయాలను చూస్తున్నావు. మనసుకు ఆధారంగా ఉంది, మనసు ఎక్కడి నుంచి ఉదయిస్తుంది, నువ్వు దేని ఉనికిలో ఈ మనసు మనకు తెలుస్తుంది. అక్కడికి నీ చూపు లేదు, అక్కడికి నువ్వు గురి పెట్టడం లేదు. నీలో భగవంతుడున్నాడు, నీ లోపల భగవంతుడున్నాడు, నీ లోపల భగవంతుడున్నాడు. అంచేత నువ్వు తెలుసుకుంటే ఆ భగవంతుడు కూడా నీకు తెలుస్తాడు. కాదండి, లోపల భగవంతుడు ఎవడో నాకు తెలియదు, కాశీలో శివుని చూసి వచ్చారంటే కాశీలో శివుడు నిజమే, చూచిన వాడిని మనసు ఎంత నిజం, నా శివుడు కూడా అంత నిజం. అంచేత ఇప్పుడు లోపల దేవుడు ఉన్నాడు అంటున్నారు. మరి ఉంటే నాకు కనపడాలి కదా, వాడు ఎప్పుడు కనపడటం లేదు అంటున్నాడు అంటాడు. అది అన్న మాట నిజమైతే కాదు, మన తాడిమే జగన్నాథ సందర్లో ఉన్నాడు వీడు. అది నిజంగా మీరు ఉన్నాడు, లోపల ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు, లోపల ఉన్నాడు 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 అంటున్నారు. మరి ఉంటే నాకు కనపడాలి కదా, నాకు కనపడకుండా ఎందుకున్నాడు? నాకు కనిపించలేదు కదా, మీరు ఏదనుకుంటున్నాను నేను నిజంగా మీరు చెప్పిన మాట నిజమైతే అది నాకు కనపడవు కదా, నా హృదయంలో ఉన్నవాడు నాకు కనపడకుండా ఎలా ఉంటున్నాడు, కనపడాలి కదా నాకు అని ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. దానికి బదులు ఉన్నాడు 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 అనుకున్నవాడు లేకుండా లేడు, ఉన్నాడు. అది నువ్వు గుర్తించినా ఉన్నాడు, గుర్తించకపోయినా ఉన్నాడు. ఇప్పుడు మనకి బుద్ధితనం వచ్చినాక సూర్యుడు కనపడ్డ, మరి ఉంటే నాకెందుకు కనపడలేదు? నీకు చూపు ఉంటే అది కనపడదు, బుద్ధితనం వల్ల కనపడ్డావు, కళ్ళు మూసుకున్నా కనపడ్డావు. నీ అత్తగారిని బాగా చూడండి, నీ అత్తగారిని బాగా చూడండి నేను చెప్తాను కానీ ఏమో అసలు మీకు చూడాలని బుద్ధి రావాలి కానీ నేను చెప్తే ఆ మాటలు ఎక్కడ నిలబడదు. అంటే మా మాటలు ఎందుకు చెప్తామంటే మరి కాలక్షేపం కాలక్షేపం కాదు, ఈ మాట వల్ల మీకు లోపల ఏమైనా తపన కలుగుతుందో మనం ఆశపడి చెప్పటం, మాట మంచి మాట చెప్పాలి. ఒకవేళ తపన కలగ మీ మాట చెప్పి వదిలేదు, ఆ మాట వల్ల మీకు తపన కలిగింది అనుకున్న సంతోషం, ఒకవేళ తపన కలగకపోయేదా, తపన కలగకపోయినా మాట వల్ల నష్టం లేదు, మంచి మాట కాబట్టి. అయితే కళ్ళు మూసుకున్న అసూయుడు కనపడ్డు, ముందు జనం అక్కర్లేదు, కళ్ళు మూసుకున్న అసూయుడు కనపడ్డు. కానీ ఇక్కడ ముచ్చిపెట్టుకోండి, ఇప్పుడు మనకు వేడికి ఎవరు ఇస్తున్నాడు, సూర్యుడు ఇస్తున్నాడు. సూర్యుడు అస్తమించిన పర్లేదు, చూడలేదు పెట్టుకుంటాం, కరెంట్ లేకపోయిన పర్లేదు, కేసునాడు పడబెట్టు, కరెంటు సరిగ్గా ఉంటలేదు, ఎక్కడాగింది, శుభ్రం చేయి, బ్యాటరీ పెట్టుకుంటున్నారు, లేకపోతే కృష్ణ దీపాలు పెట్టుకుంటున్నారు, ఏదో పెట్టుకుంటున్నారు, అయితే ఏదైనా పెట్రోమాక్స్ లైట్లు ఏవో పెట్టుకుంటున్నారు, పని ఆగటం లేదు. ఈ సూర్యుడు అష్టమిస్తే మనకి ఏమి ఇచ్చే నష్టం లేదు, ట్యూబ్ లైట్లు పెట్టుకుంటాం, కరెంట్ కూడా ఉందనుకోండి, కృష్ణ దీపాలు పెట్టుకుంటాం, లేకపోతే పెట్రోమాక్స్ లైట్ పెట్టుకుంటాం, ఏదైనా పెట్టుకుంటాం, ఏదో పెట్టుకుని ఆ రోజు గడిపేస్తాం, పని గడిపేస్తాం. కానీ సోదర మహర్షి అంత తేలిగ్గా లోపల లోపలన్న చీకటి పోదు, లోపలన్న చీకటి, లోపలన్న అజ్ఞానం, లోపలన్న బంధం, లోపలన్న ఎరుకి, లోపలన్న కొరత, అంత తేలిగ్గా పోదు. మీరు చూడు లైట్ పెట్టుకున్నంత మాత్రం చేత, కృష్ణాలు లైట్ పెట్టుకున్నంత మాత్రం చేత లోపలను అంత తేలిగ్గా పోదు. లైట్ని చీకటిని పాగొట్టుకోవడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి, అది కొవ్వొత్తులు పెట్టుకోవచ్చు, కృష్ణాలు కూడా లేదనుకున్న కొవ్వొత్తులు మరీ తేలిక. బయటన చీకటిని వేడి బాగొట్టుకోవడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి, కానీ లోపల ఉన్న చీకటి గురువుని గ్రహం లేకుండా, ఈశ్వరుని గ్రహం లేకుండా మన తెలివితేటల వల్ల పోదు. కరుణ నారాయణుడు అనుగ్రహం లేకుండా, నారాయణుడు యొక్క అనుగ్రహం లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన కరుణ లేకుండా, ఆయన కరుణ ఉంటేనే మన ముఖాల్లో ప్రేమ తాండవిస్తాం. వాళ్ళని ఇంట్లో అన్నీ ఉన్న ముఖాలు చూస్తే పేడ ముఖాల్లో ఉంటారు. ఆ సినిమా యాక్ట్రెస్ని కూడా సినిమా తీసేటప్పుడు ఆ భార్య భర్తతో ఏదైనా పేచీలు పెట్టుకొచ్చింది అనుకోండి, ఆ డైరెక్టర్ చెప్తాడు నవ్వుముఖం పెట్టి నవ్వుముఖం పెట్టి, ఆ ఇంటికారు దెబ్బలాటి వస్తాడు నవ్వుముఖం ఎలా పెడుతుంది, నవ్వుముఖం రాదు. అప్పుడు డైరెక్టర్ ఏమంటే కట్ట 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 అంటాడు, ఆ రీల్ తీసేయమంటాడు, రీల్ తీసే తీసే బారాలు ఫేస్ బారాలు అంటాడు, మళ్ళీ నవ్వుమంటాడు పాపం. పాపం నవ్వు లేకపోయినా ఉరికే ముఖం చిక్కిస్తే సరిపోతుంది వెనక్కి, ఆ విషాద రేఖలు ముఖంలో లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ డైరెక్టర్ మీకు ఎప్పుడు పడుతుంది, బయట నవ్వుకి ఇంకా లోపల నవ్వు రావాలంటే ఇంకా అంత కష్టం. అంటే మన ఇంటికి చెప్తా అంటే లోపల జ్ఞానం లేనప్పుడు, ఈశ్వర కరుణ లేనప్పుడు మన ముఖం ఆనందం కనపడదు, లోపల ముఖంలో శాంతి కనపడదు, కొన్ని ముఖాలు పౌడర్ రాయక్కర్లేదు, ఏమి రాయక్కర్లేదు, బట్టలు మామూలు బట్టలు సాదా బట్టలు తొడుక్కున్నా పౌడర్ రాకపోయినా సుమ్ము రాయిపోయినా ఆ లోపల శాంతి కలకల కళ్ళాడుతుంది. కొంతమందిని చూస్తుంటే ముఖాలు చూస్తుంటే బాగా ముందుపోయిన మామిడి పండు, ఆ చర్మ మామిడి పండు యొక్క తోలు ఎలా ఉంటుందో, కొంతమంది స్కిన్ ఎలా ఉంటుంది, బందారపు చాయ్ అది సుమ్మ ఎక్కర్లేదు, పౌడర్ ఎక్కర్లేదు, నల్లగా ఉన్నా పర్లేదు, అక్కడ నలుపు తెలిపినాం కదా ముఖంలో ఆనందం ఉంటుంది లోపల ఈశ్వరుని విగ్రహం ఉన్నప్పుడు. అందుకే అడిగి ప్రశ్న ఏంటంటే నాలుగు ఉన్నాడంటున్నారు కదా, ఉన్నప్పుడు కనిపించాలి కదా అని, అది ఎందుకు కనపడటం లేదు అంటే భగవానులు ఏం చెప్తున్నారంటే దానికి రెండు కారణాలు, నీ ఒక్కరి బుద్ధి కారణం, నీ బుద్ధిలో వంకటి ఉన్నాయి, నీ బుద్ధిలో ఉన్న వంకల వల్ల లోపల వస్తువు నీకు కనిపించలేదు, లేకపోవటం వల్ల కాదు, అది నిజంగా లేదనుకు లోపల వస్తువు వశిష్ఠుడికి కూడా కనిపించదు, కృష్ణుడికి కనిపించదు, రామకృష్ణ పరమహంస కూడా కనిపించదు, వాడు ఏం కనిపెట్టలేదు, ఉన్నది తెలుసుకున్నారు అంతే వాళ్ళు. అయితే ఒకటి రెండు కారణాలు ఉన్నాయి, నీ హృదయంలో నారాయణుడు ఉన్నాడు, నారాయణుడు లేకుండా ఉండేవు, వాడి దయ్యాలే నీ ముక్కులో గాలి తిరుగుతుంది, వాడు ఆది చేస్తే పోతాను. అయ్యో నీకు నీ బుద్ధిలోని వంకరల కారణం, మన బుద్ధిలోని వంకట చాలా ఉంటాయి మన బుద్ధిలో, నీ బుద్ధిని సరి చేసుకో, నీ బుద్ధిని సరి చేసుకో, లోపల నీకు ఈశ్వరుడు వ్యక్తం కాబట్టి అప్పుడు నేను అడుగు వ్యక్తం కావటం కదా, అది డాక్టర్లు మనకి ఏ బిడలు ఇచ్చారు, అసలు బిడలు నిండకుండానే రోగం తగ్గలేదంటే అర్థమేది, ఆ బిడలు మనం నిండి రోగం తగ్గకపోతే తగ్గలేదని చెప్పవచ్చు, అప్పుడు మెడిసిన్ మారుస్తాడు, అది ఏమి వాడకుండా వెళ్ళి రోగం తగ్గలేదంటే అర్థం ఏంటి, అసలు నీ బుద్ధిలోని వంకరలే కారణం, నీ లోపల ఈశ్వరుడు నీకు దర్శనం అవ్వకపోవటం, ఈశ్వరుడు సాక్షాత్కారం నీకు లేకపోవటం, నీ బుద్ధిలో వంకరలే, నీ ఒక్కరి బుద్ధి నీ వంకరలే కారణం. రెండు, వాండరింగ్ మైండ్, మనస్సు ఒక క్షణం కూడా నిలబడదు కొంతమంది, నీ చెయ్యి చూడండి ఎలా ఉందో, ఎంత స్టడీగా ఉండదు, నీ మనస్సు కూడా అంత నిదానంగా వచ్చినప్పుడు, అంత స్టడీగా, అంత ఏకాగ్రం అయినప్పుడు, అంత నిదానంగా ఉన్నప్పుడు, అంత సాత్విక బుద్ధితో తుడికిసలాడుతున్నప్పుడు, అప్పుడు నీ లోపల నీ ఈశ్వరుడు కనిపించడం లేదంటే నీ కనిపించకపోతే ఎందుకు కనిపించడం లేదన్నాడు. ఒకటి నీ బుద్ధిలో ఉన్నాయి వంకరలు, రెండు వాండరింగ్ మైండ్, నీ మనసులోని చాపల్యం, నువ్వు ఎన్ని తగ్గించుకుంటే చాలు, నీ సాధన అంతా దానికోసం, ఇది నీ బుద్ధిలో వంకరలు పోగొట్టుకో, నీ మనస్సు నిదానం చేసుకో. అదే భగవంతుడు చెప్పాడు, గాలి ఏల్చాడు దీపం ఎలా ఉంటుందో, ఎంత స్టడీగా ఉంటుందో, నీ మనస్సు కూడా అంత స్టడీగా ఉండాలి, అప్పుడు ఆ వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. లోపల నా నారాయణుడు కనిపించడం కాదు, మీకు స్వరూపం లే వ్యక్తం అవుతాం. వాళ్ళ ముందు అంతా ఉంటారు, మనం చెప్పవలసింది చెప్తాం, వాళ్ళు విన్నా పర్లేదు వినవటం ఇబ్బంది లేదు, మనం చెప్పవలసింది చెప్తాం. మన మాట వాళ్ళు వింటలేదని మన మనస్సును పొంగి చేసుకోవడం అవసరం, మనం చెప్పవలసింది ఏంటో మనం చెప్తాం, తర్వాత వాళ్ళ ప్రారంభాన్ని కుదిరేది. కృష్ణుడు అన్నాడు కౌరవ పాండవుల మధ్య యుద్ధానికి రాజీ ప్రయత్నం చేశాడు, రాజీ జరగలేదు. ద్రోణుడు ప్రయత్నం చేస్తే రాజీ జరగలేదు. కృష్ణుడంతటి వాడు ఉండి రాజుకి ప్రయత్నం చేయలేమని అనుకుంటారని చేశాను, జరిగలేదు జరుగుతుంది అంటాడు. వాళ్ళని చంపేస్తాడు వాళ్ళంతా నీళ్ళంతా అంటాడు దుర్యోధనుడు, వాళ్ళంతా నీళ్ళంతా అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే విజయ సారథిగా రథ సారథిగా వాడి చుట్టూ కూర్చుని గుర్రాలు తోడుతున్నప్పుడు, విజయ సారథి పార్థ సారథిగా రథ సారథిగా కూర్చుని తోడుతున్నప్పుడు, అర్జునుడు తన గాండే ధ్వని మీకు వినిపిస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది వాడంతో వీడంతో అప్పుడు తెలుస్తుంది. అంటే తోకం లేని మనుషులు, తోకం లేని మనుషుల మాటలు మనం పట్టించుకోక్కర్లేదు, అది రీవైన మాటలాగా ఉంటాయి. మీరు అంటున్నారండి నాలుగే వాసన ఉన్నాయి, మీరు అంటున్నారండి నాలుగే వాసన ఉన్నాయి పోగొట్టుకో, మీ మనసులో చేపలు ఉంది అవి పోగొట్టుకో, మీ బుద్ధిలో వంకలు ఉన్నాయి అవి పోగొట్టుకోండి, మరి మీలో సంస్కార పూర్వజన్మ నుంచి పోగు చేసుకుని వాసన అవి పోగొట్టుకోమని మీరు చెబుతున్నారు. నా లోపల దేవుడు ఉన్నాడని మీరు అంటున్నారు కదా, ఆ దేవుడు అనేవాడు శక్తి లేకుండా ఉండడు కదా, ఇదెవడు పెద్ద ప్రేటరేనండి నేడు. మీరు లోపల సంస్కారాలు పునర్జన్మ తీసుకొచ్చే కారణాలు మీరు పోగొట్టుకోమని చెప్తున్నారు, నేను నా బుద్ధిలో వంకట్లు పోగొట్టుకోమంటున్నారు, నా మనసులో నేను చేపలను పోగొట్టుకోమంటున్నారు, నా హృదయంలో దేవుడు ఒక ఉన్నాడు కదా, ఆ దేవుడు అనే వాడు శక్తి లేకుండా ఉన్నాడు కదా, వాడి శక్తిని ఉపయోగించి నా మనస్సును నిదానం ఎందుకు చేయకూడదు, నా బుద్ధిలో వంకటలు ఎందుకు పోగొట్టకూడదు అంటున్నాడు. మీరు ఆడే పోగొట్టుకుని వచ్చాను కదా, నాకు ఉన్నాడు, మరి ఉన్నాడు ఉన్నాడంటే శక్తి లేకుండా ఉన్నాడా, అంటే వాడి శక్తి కంటే నా వాసనకి శక్తి ఎక్కువ ఉందా, వాడి కంటే నా వాసనకి ఎక్కువ శక్తి ఉంటే వాడి దేవుడు ఎలా అవుతాడు. ఇప్పుడు రమ మహర్షి గారిని భూమిలో పడేశాడండి, ఉన్నాడని చెప్తున్నారు, ఆ ఉన్నాడు శక్తి లేకుండా ఉన్నాడా, జ్ఞానం లేకుండా ఉన్నాడా, వాడిని తెలుసుకుంటే నాకే జ్ఞానం వచ్చేసినప్పుడు వాడి జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు, వాడిని తెలుసుకుంటే నాకు శక్తి వస్తుందని మీరు చెప్తున్నారు కదా, వాడి శక్తి లేకుండా ఉంటాడు. అంటే నా బుద్ధిలో వంకట్లు ఉన్నాయని కూడా వంకట్లు బాగొట్టుకునేంత శక్తి అడిగి లేదంటారా మీరు, నా బుద్ధిలో వంకటకు ఎక్కువ శక్తి ఉందా వాడి శక్తి కంటేని, నా మనసులో ఉన్న చేపలేని నా చేపలేని పోగొట్టలేడే వాడు లోపల వాడికి శక్తిహీనుడా, వాడు ఎందుకు పోగొట్టకూడదు, వాడిని పొందే చెప్పిన ఎందుకు చేయకూడదు, వాడు ఉన్నమాట నిజమైతేనే, ఆ లోపల ఉన్నవాడు నిజమైతే ఇవన్నీ ఎందుకు చేయకూడదు, నా బుద్ధి ఉన్న వంకటలు ఎందుకు పోగొట్టకూడదు, నా మనసులో ఉన్న చేపలు ఎందుకు పోగొట్టకూడదు, ఏ వాడిని తెలుసుకోవడానికి వాడి లోపల వాడు నా లోపల ఉన్నప్పుడు వాడు తెలుసుకోవడానికి ఆటంకులు ఏ బలహీనతలు ఎవరో గారు వస్తున్నాయో అవన్నీ పోగొట్టి వాడి అనుభవం నాకు వచ్చేదో వాడు ప్రసాదం అనుగ్రహించొచ్చు కదా, ఎందుకు వచ్చిందండి వెళ్ళడం తన రీతిడు. అంటే ఇప్పుడు భగవాన్ గారి ఎక్కడ ఏం చేస్తున్నారంటే అవును వల్ల వాడు కూడా రెండు అడుగులు వేస్తున్నారు, ఆడు తిరగబడిలా ఉన్నాడు. అవును అయ్యా బాగానే చెప్పావు నువ్వు, బాగానే చెప్పావు, నీ వాసన బాగొట్టుకునే శక్తి ఆడికి లేకపోతే ఆడు జైలు ఏంటంటే ఆమాత్రం శక్తి లేకుండా ఉన్నాడు, ఆమాత్రం శక్తి లేకుండా ఆడు జైలు ఏంటని అడుగుతున్నావు. అవును అయ్యా బాగానే చెప్పావు నువ్వు, అవును బాగానే చెప్పావు, నువ్వు చెప్పినట్టు ఆయన తప్పనిసరిగా చేస్తాడు, ఆయన చెయ్యాలని ఆయన చెయ్యాలని అంటున్నావు, తప్పనిసరిగా చేస్తాడు. భగవంతుడు నా వాసనని తొలగించాలి, నా సంస్కారాలు తొలగించాలి, నా బుద్ధిలో ఉన్న వంకరలు తొలగించాలి, నా మనసులో ఏదైనా రోత ఉంటే ఆ రోత తొలగించాలని అనేటువంటి కాంక్ష అనేటువంటి తపన నీకు ఉంటేనే తొలగిస్తాడు. గుర్రాన్ని చెరువు దగ్గర తోడుకెళ్ళాలి కానీ నీళ్ళు తాగించలే మనం దాని తాగాలి అంతకంటే ఏం చేస్తాం, అలాగే అక్కడ శక్తి ఉన్నమాట నిజమే, దేవుడికి శక్తి లేదు దేవుడికి శక్తి లేదు అనకు ఉంది అక్కడ, కానీ ఇక తపన రావాలి, ఎవరో కూడా ఆయన పోగొట్టాలి, ఆయన సంకల ఆయన అనుగ్రహం నాకు కావాలి, ఆయన శక్తి నా మీద, ఆయన శక్తి, ఆయన శక్తి అంటే అనుగ్రహమే, అనుగ్రహం దేవుడు అనుగ్రహం లేకుండా శక్తి లేకుండా ఉండడు, ఉండాడు దేవుడు కాదు. అయితే ఆయన తొలగించాలి, ఈశ్వరు అనుగ్రహాలు తొలగించాలి, నీకటువంటి ఉదాత్తమైన ఆకాంక్ష భగవంతుడి యొక్క సహాయం కానీ రైపోకుండా నువ్వు కోరుతుంటే ఆయన సహాయం రాకుండా ఎలా ఉంటుంది, తప్పక తొలగిస్తాడు. ఎంత వేగంగా పెడతాడంటే మరి గయ్యమర మోక్షంలో ఆ గయ్యమర్ ఇంకా పొట్టకు వేస్తాడు, ఇంకా నా వల్ల ఏమీ కాదు, ఈ మసలు యొక్క నోట్లో తప్పించుకోవడం నా వల్ల కాదు, ఇంకా చావుకు సిద్ధం అవ్వాల్సిందే, చావు తప్పించి ఇంకో అవకాశం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకా గయ్యమర పూర్తిగా వదిలేస్తాడు, ఇంకా నా వల్ల ఏం కాదు అని అప్పుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. విష్ణువుని ప్రార్థిస్తే వాడు చక్రం కూడా మర్చిపోయి వచ్చేస్తాడండి, చక్రం పెట్టగలను మసల్ని చంపడానికి చక్రం పట్టుకెళ్ళాలని మర్చిపోడు విష్ణువు కూడా ఆతురతున్నాడు. అంటే నీ శరణాగతి నిజమైతే అంటే వేగంగా నీ సంస్కారం తగలబెట్టి నీ విడుదల చేస్తాడు, నీ వాసన తగలబెట్టి విడుదల బయటకు లాగి తగలబెట్టి నీ విడుదల చేస్తాడు. అంతేకాదు గృహ బుద్ధి గురించి నామ బుద్ధి గురించి కూడా విడుదల చేస్తాడు. ఆ మధుర క్షణాలు నీ గొప్ప ప్రసాదించాలి. ఆ మధురాధిపతి ఎప్పుడు అనుగ్రహిస్తాడో తగిన ముహూర్తాన్ని పెంచుకుంటాడు. కానీ జరగటం జరగటం చక్రం మర్చిపోవచ్చాడు. మరి చక్రం లేకుండా ఎలా వదిలిస్తాడు? మొసలి వచ్చేసాడు చక్రం లేదు. అది చక్రాన్ని స్మరించే చక్రాన్ని తెచ్చుకుని వదిలిస్తాడు మొసలి. కానీ పోతన మార్చాడు రాశాడు భాగవతుడు. పోతనా మార్చుడు బావగారు శ్రీనాథుడు దగ్గర బావ బావ మందులు ఆయన కవి ఈయన కవి. పోతన ఇంటికి వచ్చారు శ్రీనాథుడు భోజనానికి వచ్చాడు. ఈనాడు భోజనానికి వచ్చాడు. అసలు అయిపోయింది కూరమ్మ అయిపోయింది పిండి వంట తినేశారు. తర్వాత మధ్యగంలోకి వచ్చారు. అప్పుడు శివాజీ ఏమంటాడంటే బావా బావా నువ్వు భాగవతం రాశావు ఆ మధురాత్రి మధురం భాగవతం పోతన మార్చాడు. కానీ విష్ణువు చక్రం మర్చిపోయి వచ్చాడని రాశావు అదే రాత్రిగా ఎలా చంపుతాడనుకున్నా మోసమే ఆ పద్యం ఎలా రాశాడని తన్నాడు. పోతన మార్చుడికి పాండిచ్చింది శ్రీనాథుడికి పాండిచ్చింది. కానీ పోతన మార్చుకున్న భక్తి శ్రీనాథుడికి లేదు. పోతన మార్చుడు ఎక్కువ ఈశ్వరుని ఆరాధించేవాడు, శ్రీనాథుడు ప్రభుత్వాన్ని ఆరాధించేవాడు. ఆయన కొంచేపు గవర్నమెంట్ అనుగ్రహం కావాలి. ఎవరికి? శ్రీనాథుడికి. దీనికి గవర్నమెంట్ అనుగ్రహం అక్కర్లేదు. ఈశ్వరుని గ్రహం దైవానుగ్రహం పోతన మార్చుడు. పాండిత్యం ఇద్దరికి ఉంది కానీ భక్తులు ఇద్దరికీ తేడా ఉంది. దీనికి భౌతిక శక్తి శ్రీనాథుడిది, ఆయన ఆధ్యాత్మిక శక్తి. ఏ నాటి పోయినా ఆధ్యాత్మిక శక్తి ముందు భౌతిక శక్తి తలమంచవలసింది. సరే మధ్యగా కలిసినారు మాటలు మాట్లాడుకుంటున్నారు. పోతన మార్చుడు ఏం మాట్లాడలేదు. విష్ణువు చక్రం మర్చిపోయి వచ్చాడని పద్యం రాశావనుకో అన్నాడు. ఎవరిని? బావగారిని పోతన మార్చుడు అన్నాడు. ఆయన ఏం నోరు మెదపలేదు. ఎవరు? పోతన మార్చుడు. కానీ మధ్యగా తెలియసిన తర్వాత ఒక్క రెండు నెలలు ఒక్క నిమిషం ముందు తెలిసాడు సినిమాల కంటే. పోతన మార్చుడు వేసి అది ముందరికి వెళ్ళాడు చెయ్యి కడుక్కోటాను. చెయ్యి కడుక్కుంటూ ఒక టేక వేశాడు పోతన మార్చుడు. బావా బావా మీ మనవడు ముందుకు పడిపోయాడు. ఇంకా చివరి మొండ ఇంట్లోకి వెళ్ళలేదు. ఎవరికి? శ్రీనాథుడికి. తొందరగా పరిగెత్తి పరిగెత్తి పడిపోయాడా పడిపోయాడు ముందు పరిగెత్తిపరుస్తాడు. అప్పుడు అంటాడు ఎవరైనా మీ మనవడు నూతులు పడిపోయాడంటే నువ్వేం చేయాలి? తాడు ఏదో తేవాలను మీ మనవడు నూతులు బయటకు తీయటానికి తాడు లేకుండా ఒత్తి చేయకుండా వచ్చాయంటే నువ్వు ఎలా గాబరాలు వచ్చావో విష్ణువు కూడా అలా గాబరాలేదు అన్నాడు. ఇప్పుడు తెలిసిందే అని అడిగాడు. నువ్వు రాసిన పద్యం అర్థమైందా ఇప్పుడు నీకు? నీ మనవాడు నూతిలో పడిపోయినప్పుడు నువ్వు పాడైన తేవాలి, ఆ నూతులను పైకి తీయడానికి ఏ ఉపాయం లేదు, తేవాలి ఏమి లేకుండా పరిగెత్తుకొచ్చు. ఇంకేదో నీ మనవడి మీద నువ్వు ప్రేమ కొండి ఆ మాత్రం భక్తి లేకుండా ఉంటుందా? విష్ణువు తీతన భక్తుడి మీద ఆ మాత్రం ప్రేమ లేకుండా ఉంటాడు. అంటే ప్రాక్టికల్గా చేసి చూపించాడు. అదే ప్రాక్టికాలిటీ. హైదరాబాద్లో సాగరాల భవన్లో మాట్లాడుతున్నాను. ఆయన చాలాసార్లు నేను సాగరాల భవన్లో మాట్లాడాను. ఆయన చాలాసార్లు వచ్చారు. ఒక ఆయన కవి కవిత్వం రాస్తారు. మామూలుగా బాగున్నారంటే బాగున్నారు. అంతవరకు ఆయనకి నాకు పెద్ద స్నేహం లేదు. పరిచయం మీరు బాగున్నారంటే మీరు బాగుంటారు. కానీ మీటింగ్లోకి వస్తారు. ఆయన మీటింగ్ కంక్లూన్ చేయడం కదా మీరు మా ఇంటికి ఒకసారి రావాలన్నారు. ఎందుకు మీకు కనిపి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడాలి కదా. కలుసుకున్నాడు కదా మీ ఇంటికి వస్తాం. మీరు కనిపించారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడాలి కదా. అలా కథను చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. వెళ్ళాను మా ఇంటికి మిమ్మల్ని ఎంత పిలిచానంటే మీరు ఇవాళ నాకు చాలా ప్రెజెంట్గా కనిపిస్తున్నారు. మిమ్మల్ని కూడా చాలాసార్లు చూశాను. ఇవాళ చాలా ప్రెజెంట్గా కనిపిస్తున్నారు. మీ సహవాసం మానేది ఉంచడానికి ఇంటికి పిలిచాను. మీ కంపెనీని ఎంజాయ్ చేయడానికి పిలిచాను. మీరు అన్నారు మీ ఇంటికి వచ్చినా కదా మిమ్మల్ని చూసే కదా అది కరెక్టే ఏది కాదో ఉంటే. కానీ చాలా ప్రెజెంట్గా కనిపిస్తున్నారు ఈరోజు నా కళ్ళకు. మీరు ఆ కంపెనీని అనుభవించడానికి మా ఇంటికి పిలిచారు. ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఆ మాట చెప్పారు. ఇంటికి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఆయన తొలగించి వచ్చిందిగా ఆయన శక్తి లేకుండా ఉన్నాడని. అంటే ఏమన్నా ఉన్న తొలగిస్తాడు మీకు ఆకాంక్ష ఉంటే. ఈశ్వరుడు ఉన్నాడు అనే విశ్వాసం అంటూ ఉండాలి మీకు. ఆయన తొలగించగల శక్తి ఉంది ఆయనకి. ఆయనకు అసాధ్యం అంటే ఏం లేదు. జీవుడికి అసాధ్యం ఉంది కానీ దేవుడికి అసాధ్యం లేదు అనేది పోవడం నమ్మకం మీకు ఉండాలి. అలా ఉంటే సరే నేను చెప్పేసే జరుగుతుంది. ఆయన తొలగిస్తాడు. ఇప్పుడు ప్రశ్న చేసేవాడు కూడా అమాయకుడు అనుకోక్కర్లేదు. ప్రశ్న చేసేవాడు గట్టిగా మీరు అమాయకుడిగా గుర్తించుకోండి. ఈశ్వరుడు ఒకటి ఉన్నాడు, భగవంతుడు ఒకటి ఉన్నాడు, మనకంటే అతీతమైన శక్తి ఒకటి ఉంది. అది పరిపూర్ణమైన విశ్వాసం మీకు అనుకుంటే ఆ శక్తి అన్ని పనులు చేసి చూపాడు. అయితే ఆ పని చేయగలడు ఈశ్వరుడు. ఆ పని చేయగలని నమ్మకం మీకు కుదరాలి. భగవాన్ చెప్పి మీ నోటితో కంటే కుదరదు. ఈశ్వరుడు ఈ వంకరను తొలగించగలని నమ్మకం ఆయన మీద ఉంటే తొలగిస్తాడు. మీద నమ్మకం ఉండదు. ఈశ్వరుడి శక్తిని అనుమానించకు. ఈశ్వరుడు శక్తిని డౌట్ చేయకూడదు. ఆ నమ్మకం, ఆ ఈశ్వరుడు ఆ పని చేయగలడని నమ్మకం ఏదేవాళ్ళన్నా మాట్లాడుతున్నావో నీకు ముందుదో పూర్తిగా విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే సరే నీకు ఎక్కువ రైట్, అలాగే చేస్తాడు. మనం మాట్లాడే మాటలు కూడా మనుషుల యొక్క మనసును కూడా కాలుష్యం చేస్తుంది. లారీలు కొనుక్కుని లారీలు నుంచి ఎప్పుడైతే పొగ వస్తుంది, ఆ పొగ ఏంటంటే పొగ ఇచ్చేసేస్తుంది. ఆ గాలి మనం పీల్చుకుంటాం, అనారోగ్యం ప్రారంభమవుతుంది. అలాగే కొంతమంది వెళ్ళి కూర్చుంటే మన మైండ్ పొల్యూట్ చేస్తారు, మన మనల్ని కలుషితం చేస్తారు. మళ్ళీ మన మైండ్ కలుషితం తర్వాత అది కలగడానికి మళ్ళీ కొన్ని జన్మలు పట్టచ్చు. అంటే మీ పూర్వపుణ్యం లేకపోతే మీరు సత్పురుషుల సహవాసం దొరకదు. సత్పురుషుల సహవాసం దొరకాలన్నా మోక్ష కాంక్ష సత్పురుషుల సహవాసం కావాలనుకున్నా సరిపోదు, సత్పురుషులు దొరకాలి నీకు. మోక్ష కాంక్ష నీకు దొరకాలి, మోక్ష కాంక్ష నీకు లోపల నుంచి రావాలి. ఇదంతా నీ పోరాటం ఉంటే కదా నీకు వచ్చేదన్న ఆచార్యులు వారు వివేక చూడాలన్నాడు. నువ్వు ఎంతో కంటే పూర్వం ఏదైనా నాడు మంచి పనులు చేసి ఉంటే కదా నీకు ఆ కాంక్ష, జ్ఞానం పట్ల కాంక్ష కలగటం, లేకపోతే ఊరికే వస్తుంది. ఇది పూర్వజన్మలో ఏదైనా సత్కర్మ చేసి ఉంటే కదా, ఇప్పుడు ఆ సత్కర్మ చేసినా అది మన రజోగుణానికి తిరిగి సత్కర్మలు చేసి ఉంటాం. కావును నువ్వు చెప్పినట్టే చేస్తాడు ఈశ్వరుడు. ఆయన కూడా నాలుగు అడుగులు వేస్తున్నాడు, ఈయన కొన్నాడు ఏం తిరిగిలే ఉన్నాడు అలా చెప్పకపోతుంది. అయితే అవును నువ్వు చెప్పింది నువ్వు చెప్పినట్టే చేస్తాడు. నీ కాంక్ష ఏదైతే ఏవి నువ్వు ఊరితో ఏవైతే మాటలు చెప్తున్నావో అది హృదయం కొడుతున్నా నువ్వు చెప్తానంటే నువ్వు చెప్పినట్టే చేస్తాడు. భగవంతుడికి శక్తి ఉందని ఊరితో చెప్తున్నాం, అది హృదయంలో నువ్వు నమ్మితే ఆ శక్తిని నువ్వు చెప్పినట్టే చేస్తాడు. సరేలే ఆయన తొలగిస్తాడు. నీ ఊరితో చెప్పే మాటే, నీ ఊరితో చెప్పే మాట నువ్వు హృదయంలో నువ్వు నమ్ముతానంటే నీ మాటే నువ్వు నమ్ముతానంటే చాలు. నా మాట నువ్వు నమ్మక్కర్లేదు, భగవంతుడికి శక్తి ఉందని నువ్వు అంటున్నాడు, ఆ మాటే నువ్వు నమ్మితే అది ఏదైనా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. తప్పక తొలగిస్తాడు, అందులో సందేహం పడక్కర్లేదు. నా మాటలు నా ఒక్కర్లేదు, నీ నోటితో చెప్పిన మాట నువ్వు నమ్మితే సరిపోతుంది. నీకు భగవంతుడి మీద ఆ విశ్వాసం ఉంటే సరి, భగవంతుడి శక్తి అంటున్నావు కదా, అది భగవంతుడికి ఉన్న శక్తి మీద నీకు విశ్వాసం ఉంటే సరిపోతుంది. నా మాట కాదు, నా మాట ఎదురై నీ మాట మీద నీకు విశ్వాసం ఉంటే సరిపోదు. తప్పక తొలగిస్తాడు, తొలగిస్తాడో తొలగిస్తాడో అంటున్నా నువ్వు అలా కాదు, తొలగించా నువ్వు డౌట్ పడక్కర్లేదు, తప్పక తొలగిస్తాడు. సత్యండి నీ చెప్పినట్టే చేస్తాడు. నీవేమంటాడంటే నా నోడితో చెప్పిన మాటే నాకు నమ్మకం అంటే నేను సరిపోతుందని చెప్తున్నాడు కదా, ఆ నమ్మకం వాడు ఎందుకు కలిగించాడు? నీవాడు కాదన్నా జగన్నాథ సంగారి కింద గట్టుడండి అంటే భగవంతుడు సరే అది కూడా చేస్తాడు. విశ్వాసం కూడా ఆయనే కలిగిస్తాడు. అసలు ఆయన ఉన్నట్టు నీకు నమ్మకం కుదరాలి కదా. ఇప్పుడు అసలు ఆయన అనేవాడు ఉన్నాడనేటువంటి విశ్వాసం నీకు కలిగితే, ఆ నమ్మకం నీకు కలిగితే విశ్వాసం ఆయన ముందుకెళ్తే ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు వినుకోవడం. తప్పనిసరిగా నీకు ఆ విశ్వాసం ఆయనే కలగజేస్తాడు. అసలు ఆయన అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్మకం నీకు ఉండే, ఆ నమ్మకం ఉంటే అన్నీ చేస్తాడు, విశ్వాసం కూడా కలగజేస్తాడు. నీ నోటితో చెప్పినట్లే నువ్వు హృదయంలో నమ్మితే సరిపోతుంది, ఆ మాట నువ్వు నమ్మక్కర్లేదు. అయితే నీ ప్రార్థన ఏం చేయక్కర్లేదు అంటారా, నమ్మితే సరిపోతున్నాను. నమ్మకానికి మించిన ప్రార్థన లేదంటున్నాడు భగవాన్. ఇంకా ప్రార్థనలు దీపారాధనలు ఏం అక్కర్లేదు అంటారా మాకు, అంటే ఆయన ఏంటన్నాడు, అసలు నమ్మకానికి మించిన ప్రార్థనే లేదు, నమ్మకానికి మించిన పూజ లేదు, నమ్మకానికి మించిన జపమే లేదు. నీ నమ్మకం నిజమైతే నువ్వు అనుకున్నట్టు అన్నీ నీకు చేసి పెడతాడు. అన్నం వండటమే కాదు, రెస్టర్లో వడ్డించడమే కాదు, నీ నోట్లో పెట్టడమే కాదు, నీ జబ్బు తినిపించడం కూడా ఆయన చేస్తాడు. ఈ చంటిపురాణ చూడండి, మనం తినిపిస్తాడు, తినకపోతే కాకు వచ్చిందంటే మూసి వచ్చిందంటే అది వచ్చిందంటే ఇది వచ్చిందంటే అది అటు చూస్తుంటే నీ నోట్లో గుర్తేస్తాం. అలాగే భగవాన్ ఏం చెప్తున్నాడంటే అన్నీ చేస్తాడు కదా, నీ నమ్మకం ఏదైతే నోట్లో పెట్టడం కదా, నీ గది ముందు చేస్తాడు. అన్నం వండటమే కాదు, ఎస్టర్లో వద్దించడమే కాదు, కలపడమే కాదు, నీటిలో పెట్టడమే కాదు, నేను ఏదో అలా చేసి అలా చూడడం ఇలా చూడడం నీ ఊళ్ళో గుర్తిస్తాడు. అన్నీ జరుగుతాయా నీకు అన్నీ చేయాలంటే వాడే చేయాలంటున్నాడు. ఇది నీ భక్తుడు అంటే వాడే ప్లేటర్లు ఉంటాడు, భక్తుడికి వెళ్ళండి లేకపోతే విధాకాలుగా ఇప్పుడు వీడు అంటే వీడు అన్నీ వాడే చేస్తాడో నీ నమ్మకంతో చెప్పి అసలు భగవంతుడే అంటే నీకు జపాలు అక్కర్లేదా పూజలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు, నీ నమ్మకం ఉంటే చాలు, నీ నమ్మకం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఆ పేసి అన్నీ చేసి పెట్టేస్తుంది అంటే నువ్వు డౌటింగ్ ఫేమస్గా అనుకోండి, నీ నమ్మకం మట్టికి పరిపూర్ణంగా ఉండాలి. అంటే కొంతమంది ఒక రోజు నమ్ముతారు మళ్ళీ ఒక రోజు నమ్మరు, అలా ఉండకూడదు, పరిపూర్ణంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఆల్వేజ్ ఎప్పుడూ ఉండాలి నీ నమ్మకం. అలా ఉంటే సరే నీ చెప్పినట్టే జరుగుతుంది. సరే నీకు భగవంతుడి మీద భగవాన్ ఏమిస్తున్నారంటే నీకు ఈశ్వరుడి మీద పరిపూర్ణ నమ్మకం ఉంటే అలాగే ఉండవు, నీ కోరికలు నిలబెడితే అజ్ఞానంలో బయటకు వచ్చేస్తాం. ఒకవేళ నీ కుదరలేదనుకో, కొంతమంది కొత్త వచ్చినప్పుడు నాలుగు మూడు కూర వండుతాం, అలాగే నాలుగు మూడు కూర తినేస్తారని కాదు తినరాళ్ళు, అది నచ్చిన కూర తింటారు, ఇంటికి వచ్చేలాగా మీకు ఏ కూర తింటారని మీకు ఏ ఇష్టం ఉంటే బాగుండదు. అది మన నాలుగు కూరలు కొత్త వచ్చేది ఉంటాం కారణం అది, అది ఏ కూర ఇష్టం ఉంటే ఆ కూరని వాడు చిన్న పడుకుని తినేస్తాడు. అంటే ఇంగ్లీష్లో స్వామి తింటుంటే కింద ఎవరు కింద వాళ్ళే తింటారు, బట్టలు మట్టికి ఇతర కోసం కట్టుకుంటున్నారు. అందుకే మనం అన్నారు నలుగురిని తీసుకెళ్తాం బట్టల సెలక్షన్. అంటే మీరు దేవుడి మీద భారం అలాగే వేస్తున్నారు, బట్టలకు నిర్దాసం తీసుకెళ్ళినప్పుడు రవ్వ మీద భారం పడగండి. రవ్వ మీద భారం ఇస్తే పెళ్లి కూతురిని కూడా తీసుకెళ్ళక్కర్లేదు. ఈ పెళ్లి కూతురు కంటే పెళ్లి కూతురు దేవుడు బట్ట బాగుంటుంది రమ్మని తెలుస్తుంది. అది వీళ్ళకి తెలియదే పెళ్లి కూతురు కూడా వేసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి తొట్టులు కూర్చొని టైం పాడు చేసుకోవటం, గంటలు అయిపోయి 4 గంటలు పట్టడం. అయితే మనం ఏం ప్రార్థనలు చేయక్కర్లేదు, ఇంకా పసుపు కుంకుమ రాదక్కర్లేదు, నేను అడుగుతాండి పూజలు ఏం చేస్తే ఏమీ ఎక్కర్లేదు నీ నమ్మకం నిజమైతే. ఈ నేను అందుకు నిజం అవకాశం నమ్మకం నీకు కుదరట్లేదు అనుకో, ఇంకో అవకాశం ఇస్తున్నారు భగవాన్. ఒకవేళ నీకు నమ్మకం కుదరట్లేదనుకో, 4 కోడలు ఎందుకు కొడుతున్నారంటే ఏదో కోడలు మొత్తం మీద అన్నం తినాలి అది. ఈ మధ్యన మాటలేం జరుగుతావంటే నీ కోడలు చెప్పేస్తున్నాం. కారం ఎక్కువ ఏంటంటే కారం ఎక్కువ మనకి నూనె ఎక్కువ వేస్తున్నారు. నూనె ఎక్కువ ఇబ్బంది చేయటం అనుకో, మళ్ళీ కారం ఎక్కువ వేస్తారు. పనుమని ఏం చేస్తారు, మేము చెప్పింది ఏంటారో, మేము చెప్పింది విన్నవాళ్ళు ఎవరు, అక్కడ ఉండేవాళ్ళు ఎవరు, ఆ ఉండేవాళ్ళకి ఇలా మాట చెప్పడం మర్చిపోతారు. నూనె ఎక్కువ ఇద్దాం, అసలు నూనె తెలిసినామో తెలియదు, అన్నం తెలిసినా కూర తెలిసినా తెలియదు, కంఠం పట్టేస్తుంది, మనుషుల్లో నేను జ్వరం వచ్చేస్తున్నారు. కొమ్మరి మీటింగ్లో నేను జ్వరంతో చెప్తాను, మన బాధ మీకు తెలియదు, మీటింగ్లో మీటింగ్ అని మీరంటారు. ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చెప్పగలం కారం ఎక్కువ లేకపోతే నూనె ఎక్కువేద్దని చెప్తే నూనె ఎక్కువేద్దంటే మానేస్తారు, నేను కారం ఎక్కువ చేస్తారు. కొంతమంది అసలు మీరు ఎవరికైతే జాగ్రత్తగా ఉన్నాయి వాళ్ళు ఉండరు, ఎవరు ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళ అలవాటుని బట్టి వాళ్ళు ఉండే, ఎవరి అలవాటు ఆడకపోతుంది. మామూలుగా జనరల్గా ఆరోగ్యం మంచిది, భోజనాల గురించి అనారోగ్యం వస్తుంది. మరి మీరే బాగా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, నాన్నగారు ఉపన్యాసం మానేద్దాం, వంట జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు, మీరే ఒక్కర్లేరు, నాన్నగారు ఆహార విషయం చూద్దాం, కొన్ని ఉపన్యాసం పోతుంది అని ఆ మాత్రం ఛాలెంజ్ చేసేవాళ్ళు కూడా మీరే ఒక్కర్లేరు. అంటే మీ నలుగురు గురించి ఏ పట్టణం అయినా అంతే, మీ విషయంలో బుద్ధుడు కూర్చుండే బలహీన ఉంటుందో, మాకు వచ్చిన బలం బుద్ధుడు కూర్చుండే బలహీన, ఎవరైనా భోజనాన్ని చూస్తే కాదని అయిపోవాడు, తిని బాధపడేవాడు. బుద్ధుడు చాలా గొప్పవాడు, పరిపూర్ణమైన జ్ఞానం. కానీ ఎవరైనా భోజనాన్ని పిలుస్తారనుకుని పిలిచేవారు ఎన్ని వాడు ఎలా ఉంటారు తినేసేవాడు, ఎలా బాధపడి చివరిలో మోసించి పట్టు చచ్చిపోయాడు బుద్ధుడికి. ఆయన చివరి ఎలా చచ్చిపోయారంటే వాళ్ళని పిలిచారు వాళ్ళు వెనకబడి వరండారు. వాళ్ళు బుద్ధుడికి కులం లేదని అదే గొప్పతనం, బుద్ధుడికి అసలు కులం లేదు. అది బుద్ధుడు జ్ఞానం మాట ఎదురు ఒక బలహీనలు, ఎవరు అడిగిని పిలుస్తే గడిపిని పిలుస్తున్నాడు ఇంటికెళ్ళి, బ్రాహ్మణ ఇంటికాడ ఎలా తింటాడు, వైశ్యం ఇంటికాడ ఎలా తింటాడు, అంత ప్రేమగానే దళితులు ఇంటికెళ్తాడు. ఇంకా ఆ విషయాన్ని బుద్ధుడు బుద్ధుడేశాడు, ఎవరో సరే మన దేవుళ్ళు కూడా సరిపోరు అంత ఆప్చేత. వాడు మాంసం అమ్మాడనుకోండి, వాడు మాంసం తింటాడు, మాంసం తినేవాడు ఆయన ఏదో పని ప్రేమగా పెట్టాడు తినేవాడు. ఇంకా మాంసం తినాలని కాంక్ష కాదు, వాళ్ళు పెట్టిన నేను తిన్నాడు అంటే ఆ ప్రేమకు పరిమితిందో. చివరి రోజులు ఎవరు పెట్టారు దళితులు, వాళ్ళు మాంసం కూడా పెట్టారు తిన్నాడా, మాంసం సరిగ్గా ఉడకలేదు, ఉడకపోతే మనుషులు మాంసం పడిన 4 రోజులు మాంసం చోటు పడి బాధపడి చచ్చిపోయాడు. కానీ ఆ ప్రేమ మట్టికి అప్పవుతుంది. అవేకాయని చెప్పాడు, దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్నెస్, దట్ ట్రెమెండస్ లవ్, వీ పెట్టి మైండెడ్ పీపుల్, మేము చికెన్ హార్ట్ అండ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. ఆ బుద్ధి గురించి చెప్పేటప్పుడు వివేకాయని ఉద్రేకపడేవాడు, ఉద్రేపడి నా గురువు కూడా సరిపోవడం బుద్ధుడు అనేవాడు. అసలు ఊహించే బుద్ధుడు అసలు మన దేవతలు ఇలా అనుకోలేదని మీరు దేవతలు కూడా సరిపోరు అనిపిస్తుంది బుద్ధుడికి. ఇప్పుడు మనం 1 సంవత్సరాన్ని చచ్చిపోతామంటే పెద్ద పురమైపులు అరేంజ్మెంట్లు మనకు. బుద్ధుడు చనిపోయేది ఒక్క మాట నేను చెబుతుంది చేసిన ఒకటే చాలా దేవుడని చెప్పటానికి, అది మాంసం తిన్న పనులు చేపలు తిన్న పనులు. ఆ శరీరం చనిపోయేదని ఆ చవిత్రం అడుగుతాడు, నీ శరీరాన్ని ఏం చేయమంటారని చవిత్రం అడిపోయి రాను నాను. ఇప్పుడు మనం ఉన్నది గ్రామం కదా, నేరడు మిల్లే కలిగి నేరడు నేరడు మిల్లాంటి చిన్న గ్రామంలోనే ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. మనం ఉన్నది గ్రామం కదా, నేరడు మిల్లే కదా అని అడిగాడు. నేరడు మిల్లే గ్రామం శ్మశానం లేకుండా ఉంటుందా? ఈ గ్రామంలో అందరినీ తీసుకెళ్ళి అందరి శవాలను తీసుకెళ్ళి ఏ శ్మశానంలో దహనం చేస్తున్నారో ఆనంద శరీరాన్ని కూడా అక్కడే దహనం చేసేది. బుద్ధుడు ఫలానా చోట శరీరం విడిచిపెట్టాడు, ఫలానా చోట చనిపోయాడు అనేటువంటి గుర్తు కూడా ఈ బుద్ధులకు అక్కర్లేదు. కానీ ఆనందం నేను ఒకటే కోరేది, నేను ఎవరింటికాడ మాంసం కూడా తిన్నాను వాడి పేరు మీదకి ఎప్పుడు వచ్చాను, నీకు నీకు నాకు తప్పించి ఆ బుద్ధి యొక్క గౌరవం, ఆ బుద్ధి యొక్క ఆప్యాయత, ఆ బుద్ధి యొక్క ప్రేమ ఎక్కడే చూడండి. మీరు చచ్చిపోయి చెప్పాడు అనమాట, ఆనంద నేను ఎక్కడైతే మాంసం కూడా ఎవరింటికాడైతున్నాను అది నీకు నాకు తప్పించి ఎవరికి తెలియదు, వాడి పేరు మీదకి నీ జీవితంలో ఎక్కడ బయట పెట్టద్దు. ఇంకేదంటే బుద్ధుడు ఫలానా చోట మాంసం తిన్నాడని చెబితే వాడికి చెడ్డ పేరు వస్తుంది, ఎవరికి మాంసం పెట్టిన వాడికి. ఇప్పుడు కూడా బుద్ధుడికి బుద్ధుడు మాంసం ఎవరింటి పెడుతున్నాడు, ఇప్పుడు ఆ పేరు ఎవరికి తెలియలేదు ఇంతకాలం అయిన తర్వాత కూడా. వాడు అంటే ఆయన ఆప్చేత మానవ జాతిని ఆయన ప్రేమించిన ప్రేమ, వాడు మాంసం తిన్నాడా చేపలు తిన్నాడా కాదు, మానవ జాతి మీద ఆయనకున్న ప్రేమ, ఆయన కరుణ, ఆయనకున్న ఆప్చేత. ఇది తప్పుకోలేదమ్మాడు, ఇది ఇంకెక్కడ ఉన్నాడు మీడు, ఈ ప్రేరణ గారు ఇక్కడ ఉన్నాడు, ఇది అడుగు, ఇది భక్తుడే ఉండడం లేదు, ప్రేరణ ఉంటాడు మొత్తం లేదు. సరే భగవాన్ ఏం చెప్తున్నారంటే సరే నీకు నమ్మకం ఉంటే సరే సరే నీకు నమ్మకం అంటే కుదరాలి, నమ్మకం సరిపోతుందా నన్ను పూజ రోజు చేయమంటారు అన్నాడు. పూజలు అక్కడ ఏ అక్కడ నీ నమ్మకం ఉంటే సరిపోతుంది, అన్ని పూజలు చేసే పని జపాలు చేసే పని నీ నమ్మకమే చేసేస్తుంది. అదే ఆయన చేతి మా నమ్మ అది ఒకవేళ నమ్మకం కుదరట్లేదనుకో, భవిష్యత్తులో ఎందుకని మంచి కోసం చెప్తున్నాను. ఆ నమ్మకం నువ్వు కుదరకపోతే ఈ దొంగనేని విచారణ చేసి దాన్ని పోగొట్టుకో. ఈ దొంగదానికి ఈశ్వరమైన విశ్వాసం కుదిరితే సరే సరే, ఈ దొంగదానికి ఈశ్వరమైన విశ్వాసం కుదరట్లేదు అనుకో, దాన్ని విచారణ చేసి పోగొట్టుకో. ఒకటి ఇది నచ్చకపోతే ఈ మార్గం నచ్చకపోతే ఆ మార్గంలో రెండు, ఇది నచ్చితే ఇదే ఇది సేఫెస్ట్, ఇదే సేఫ్ సైడ్. భక్తి మార్గమే అన్నింటి కంటే సేఫ్ సైడ్. భక్తి లేకుండా జ్ఞానం రాదు, శ్రద్ధ లేకపోతే భక్తి రాదు, భక్తి లేకపోతే జ్ఞానం రాదు. ఇది సేఫెస్ట్ సైడ్. దాని ఉంటే నీకు విశ్వాసం కూడితే ఏం అక్కర్లేదు. ఇక కుదరకపోతే మటుకు ఆ దొంగ నేను విచారణ చేసి పోగొట్టుకోవాల్సిందే. నీకు ఆల్టర్నేటివ్ చెప్తున్నాను, చాయిస్ చెప్తున్నాను. దానికి మార్గం నీకు నచ్చకపోతే ఆ మార్గంలో నువ్వు ప్రయాణించండి. దానికి ఏం అర్థం లేదు. ఏదైనా నువ్వు పొందుకోకపోతే నీ నమ్మకం నిజమైతే, నీ నమ్మకం నిజమైతే భగవంతుడి మీద ఏం కంప్లైంట్స్ చేయను. భగవంతుడు నాకు ఆ ఉపకారం చేయలేదు, ఈ ఉపకారం చేయలేదు అని నీ నమ్మకం నిజమైతే, నీకు కావలసిన భగవంతుని చేసే ఉపకారాలు కాదు భగవంతుడు, నీకు కావలసిన భగవంతుని ఇచ్చే వస్తువులు కాదు భగవంతుడు. భగవంతుడు సృష్టి కంటే భగవంతుడు గొప్పవాడు. నీకు కావలసిన సృష్టిని చూసి మనిషి మునిసిపోతున్నావు. ఇందులో ఏం లేదు, ఉన్నదంతా భగవంతుడిలోనూ ఉంది. ఈ సృష్టి లేకుండా ఆయన ఉండగలడు, కానీ ఆయన లేకపోతే ఇది ఉండలేదు. అంటే నీ ఫిర్యాదులు చేయి, నీ నమ్మకం నిజమైతే ఫిర్యాదులు లేవు. అది చేయలేదు దేవుడు, నాకు అది చేయలేదు, ఆ ఉపకారం చేయలేదు, ఈ ఉపకారం చేయలేదు అంటూ ఉంటారు. కొంతమంది భక్తులు ఇంకా గొప్పగా మాట్లాడతారు, ఏమంటే కష్టాలన్నీ మా ఇంటికి వస్తున్నాయంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పంపొచ్చాం కదా. ఇంత బుద్ధిమంతులు ఉన్నారు భక్తుల్లో కూడా. నిజమైన భక్తులు వాడికి వచ్చే కష్టం నాకే రావాలనుకుంటారు. అంటే నీకు భగవంతుడి పట్ల నమ్మకం నిజమైతే గుర్తులు చెబుతున్నారు మదాను. భగవంతుడు భగవంతుడి పట్ల నీకున్న నమ్మకం అసలు ఆ నమ్మకం అనేది నా నమ్మకం ఇప్పుడు అని చెప్పడానికి నా మాటకి అందదు ఆ నమ్మకం. నా మాటకు అందదు, నా రచనకు అందదు, నా మనసుకు అందదు. నాకే ఈశ్వరుడు మీ నమ్మకం ఉందనుకోండి, హృదయపూర్వక నమ్మకాన్ని నేను చెప్పడానికి నా మాట చెప్పలేదు, నా రచన చెప్పలేదు, నా మనస్సు కూడా ఊహించలేదు ఆ నమ్మకాన్ని. మాటకందదు, రాతకందదు, మనసుకు కూడా అందదు ఆ నమ్మకం. ఆ నమ్మకం కుదిరితే నువ్వు చెప్పినట్టు అన్నీ జరుగుతాయి. ఆ నమ్మకం వల్ల నమ్మకం ఉన్న వాడికి ఆశాభంగం ఏముండదు. ఏదైనా ఆయన ప్రసాదం ఆశ ఉండదు. ఆశ ఉన్నవాడికి ఆశాభంగం, ఆశ లేని వాడికి ఆశాభంగం ఏంటి? ఆశ ఉన్నవాడికి ఆశాభంగం, ఆశ లేని వాడికి ఆశాభంగం ఏంటి? ఆ నమ్మకం ఉన్నవాడికి ఏదైనా అని ప్రసాదమే. కష్టం వస్తాయని ప్రసాదం, సుఖం వస్తాయని ప్రసాదం, గౌరవం వస్తాయని ప్రసాదం, అగౌరవం వస్తాయని ప్రసాదం, మంచి వస్తాయని ప్రసాదం, చెడు వస్తాయని ప్రసాదం. ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరిగిందనుకోండి, దేవుని దేవుని దయ దేవుని దయ, చెడు వచ్చినప్పుడు కూడా దేవుని దయ అనుకోవాలి. అప్పుడు నీ మనసు చల్లబడుతుంది. నీకు గౌరవం వచ్చినప్పుడు దేవుని దయ అనుకున్నప్పుడు, అగౌరవం వచ్చిన కూడా దేవుని దయ అనుకో. మీకు లాభం వచ్చినప్పుడు దేవుని దయ అనుకున్నప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా దేవుని దయ అనుకో. మంచి దేవుని దయ అనుకున్నప్పుడు చెడు కూడా దేవుని దయ అనుకో. నీ దేవుని చెడు కలిగితే అది నమ్మకంలో ఉందా, గొప్పతనం ఉందా అలా అనుకో. నీ నీ నమ్మకం నిజమైతే నువ్వు నిజంగా అలా అనుకుంటావు. నిజంగా నువ్వు అలా అనుకోలేకపోతున్నావు అనుకో, ఈశ్వరుడు పట్ల నీకు నిజమైన నమ్మకం లేదు. వీడు ప్రసెంట్ తిరిగేస్తున్నాడు వీడు. ఏమంటే మీరు చెప్పుకుంటే బాగుంది, మీరు ప్రపంచానికి సంబంధించిన మనుషులు, నాకు ఇంకా ప్రపంచవాసం పూర్తిగా పోలేదు. మీ ప్రపంచం దేవుడికి దేవుడికి ఎంత దగ్గరగా లేదు, లోకానికి దగ్గరగా ఉన్నాం. ఇంతవరకు నీతో ఏదో ఆర్గ్యుమెంట్ చెప్పాననుకోండి, ఇప్పుడు భూమి మీదకి వచ్చేస్తున్నాడు. ఇప్పటివరకు విమానాలని టీవీ మాటలు మాట్లాడాడు, ఎందుకు వచ్చినా కూడా ఎప్పటికైనా భూమి మీదకి రావాలని. విమానమే ఎంత జీవితం ఏనాడుకన్నా 10 గంటల విమానం మీద ఉన్న భూమి మీదకి రావాలి కదా, భూమి మీదకి వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఏమన్నా మీ ప్రపంచం మనుషులు, మీ దేవుడికి ప్రపంచానికి దూరంగా లేదు, ప్రతి ప్రపంచానికి దగ్గరగా ఉన్నాం. నాకు అన్నీ కావాలి, మోక్షం కూడా కావాలి. మోక్షం ఒకటే కోరుకునే వాళ్ళు ఏం కావాలి కదా, అన్నీ కావాలి. దాంతోపాటు మోక్షం కూడా కావాలనుకుంటున్నాం. ఆ దేవుడికి దగ్గరగా లేము, దేవుడికి దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. ఏదో ఎదురించుకోలేకపోతున్నాం. ఎదురించుకోవాలి, ఎదురించుకోవాలి, గొడవలు తగ్గించుకోవాలి, గొడవలు తగ్గించుకోవాలి అనుకోవడం కానీ చేరుకొచ్చాడు సమ్మ. ఏది ఎదురించుకోలేకపోతున్నాం, ఏది ఎదురించుకోలేకపోతున్నాం, ఏ వాసన ఎదురించుకోలేకపోతున్నాం. అంటే దుఃఖం కూడా రోజు వచ్చేస్తుంది. దుఃఖం రోగం ఉన్నప్పుడు బాధ విడిచిపెట్టదు, వాసులు ఉన్నప్పుడు దుఃఖం విడిచిపెట్టదు. అంటే ఏదో దుఃఖం అన్నమాట, ఏదో ఒకే దుఃఖం రోజు లేకపోయినా ఏదో రకమైన దుఃఖం, రోజుకో రకం, రోజుకో రకం, ఏదో రకమైన దుఃఖం ఏదో వెంట పడుతుంది. భగవంతుని ఏదో రకంగా ప్రార్థిస్తున్నాం కానీ తృప్తి అవ్వటం లేదు. భగవంతుని మీద గట్టిగా నమ్మకం అయిన వాళ్ళు కాదు, ఇందుకు చెప్పిన మీ నమ్మకం లేకపోయినా కొంచెమైనా నమ్మకం ఉంది, 1% అయిన నమ్మకం ఉంది, కానీ లోపల సంతృప్తి లేదు, తృప్తి లేదు. నా మానసిక పరిస్థితి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో మీరు చెప్పండి. అంటే నీకు నమ్మకం ఉందన్నా పూర్తి కలగదంటున్నావు కదా, ఆ నమ్మకాన్ని పూర్తి చేసుకొని నువ్వు చెప్పిన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతుంది. అన్నీ సరవుతాయి, అన్నీ సరవుతాయి. నీకు దూరంగానే అడగక్కర్లేదు, అన్నీ సరవుతాయి. నీరు తెరిచి నువ్వు అడగక్కర్లేదు, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, అన్నీ సరవుతాయి. నీకు నమ్మకం లేదో 1% 2% ఉంటున్నావు అనుకుంటున్నావు అంటున్నావు, దాన్ని 20% చేసుకోవడానికి ప్రయత్నం చేయి. మిగతా విషయాలు నేను చెప్పక్కర్లేదు, అన్నీ సరవుతాయి, అన్ని కండిషన్లో పడిపోతాయి. అప్పుడు గాడ్డే నీకు కంఫర్ట్ అయిపోతుంది. నీకు నమ్మకం 20% నమ్మకం కూడింది అనుకో, అప్పుడు నీకు కంఫర్ట్ ఎవరు? ఈశ్వరుడే కంఫర్ట్. అప్పుడు నీ కంఫర్ట్ బయట బోధాలు అక్కర్లేదు, నీ కంఫర్ట్ దేవుడే నీ కంఫర్ట్. ఇప్పుడు నీ నమ్మకం పరిపూర్ణం అయితే అసలు లేదు, నీకు ఎవరు ఉందంటున్నావు కదా, దాన్ని పూర్ణం చేసుకో, దాన్ని పరిపూర్తి చేసుకో. ఏదైనా తక్కువ ఉంటే పెంచుకో, అది పరిపూర్తి చేసుకో, 20% స్థితికి రా. అప్పుడు నీ ఈశ్వరుడే కంఫర్ట్, ఈశ్వరుడే ప్లేజర్, ఈశ్వరుడే హ్యాపీనెస్, ఈశ్వరుడే కంఫర్ట్. గాడీ ఎవరు కంఫర్ట్? గాడీ ఎవరు ప్లేజర్? గాడీ హ్యాపీనెస్? గాడీ ఎవరు ప్లీజ్? గాడీ ఎవరికి? గాడీ ఎలిబ్రేషన్? ఎవరికి మీ ఎలిబ్రేషన్? ఇంకా ఎవరు అంక చూసినా, నీ వంక చూసినా, ఈ గాలి వంక చూసినా, ఈ చెట్ల వంక చూసినా, నేను మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటాను. లిబరేషన్ ఎదుర్కొంది, గాడి ఎదుర్కొంది, మోక్షాలు ఎదుర్కొంది. ఏది చూసినా నేను లిబరేషన్ అనుభవిస్తాను. ఆ దిక్కు చూసినా, నీ దిక్కు చూసినా, ఆ మూల చూసినా, ఈ మూల చూసినా, నేవడి ఊళ్ళో ఉన్నా, దిన్నూరులో ఉన్నా, కాశీలో ఉన్నా, ఎక్కడున్నా లిబరేషన్. గాడి ఎవరి కంఫర్ట్? గాడి ఎవరి లిబరేషన్? గాడి ఎవరి హ్యాపీనెస్? గాడి ఎవరి ప్లీజ్? నన్ను చూసాము, నమ్మకపోతే దుమ్ము. అంటే అసలు నీకు నమ్మకం లేదంటలేదు, నువ్వు ఉన్నదాన్ని పూర్ణం చేసుకో, సరిపడి చేసుకుంటే అప్పుడు ఈశ్వరుడు మీకు కంఫర్ట్. కంఫర్ట్స్ కోసం మనుషుల మీద కానీ వస్తువుల మీద కానీ ఆధారపడక్కర్లేదు. నీ ఎవర్ కంఫర్ట్, నీ ఎవర్ హ్యాపీనెస్? నటనే బట్టి ఎవరికి? గాడి ఎవరి కంఫర్ట్? గాడి ఎవరి హ్యాపీనెస్? గాడి ఎవరి ప్రెజర్? గాడి ఎవరి బీస్? గాడి ఎవరి పీస్? నారాయణే ఎవరికి? ఇది నారాయణ. ఎవరి బడి? ఇది నారాయణ. మనసులో నువ్వు ఉన్నావు, నేను నన్ను నారాయణుడు, ఎవరు లేరు ఉన్నది ఒకటి. వీరంటున్నాడండి, ఒకవేళ నేను నిజంగా మీరు చెప్పినట్టు నమ్ముతాననుకోండి, 20% నమ్ముతాననుకోండి, ఒకవేళ సహాయం చేయటం మానేస్తాడేమో అంటాడు. అన్నీ నేను నమ్మకం పూర్తయిపోతున్నాయనుకోండి, నమ్మకం పూర్తయిపోయిన తర్వాత కూడా నాకు సహాయం చేయడానికి అప్పుడు మాట ఏంటంటే, మీ నమ్మకం నిజమైతే, మీ నమ్మకం నిజమైతే, మీ నమ్మకం 100 రూపాయలు నువ్వు పూర్తి చేసుకుంటే అప్పుడు సహాయం చేస్తాడా చేయడానికి తలంపు కూడా మీకు రాదు. మీ నమ్మకం ఎదలైతే, నేను చెప్పినట్టు ముందు నీ 100 రూపాయలు నమ్మకం పెంచేసుకుంటే ఆ పూర్తి నమ్మకంలో, పూర్తి శరణాగతిలో ఆయన చేస్తాడా చేయడానికి నువ్వు అన్నాడే తీరా చేస్తా చేయడం అని ఆ తలం కూడా నీకు రాదు. అదే నమ్మకం. మిమ్మల్ని చూడటం కూడా మోక్షం, 5 రూపాయల మోక్షం. అది చూస్తుంటే మోక్షం, ఆ చెట్టును చూస్తుంటే మోక్షం, మిమ్మల్ని చూస్తుంటే మోక్షం. మోక్షం ఊళ్ళు ఎక్కడ ఉంది? గుళ్ళు ఎక్కడ ఉంది? నేర నీళ్ళు ఎక్కడ ఉంది? కాశీ ఎక్కడ? వెరీ శాంతి, వెరీ రమ ఇన్ లిబరేషన్. బట్టలు కొనేటప్పుడు మనకు కనిపిస్తున్న రమణ ఎక్కడో నమ్మటం లేదు, ఇంకా కనిపించిన దేవున్నారని నమ్ముతాం. అది ఎంత స్పష్టంగా మీకు ఆ కూల్నెస్ వస్తుందంటే లోపల లిబరేషన్ మీకు వచ్చేది. ఈ చెయ్యి చెయ్యిని తాకింది అనుకున్న ఫిజికల్గా మీకు ఎలా తెలుస్తుందో, లోపల లిబరేషన్ మీకు ఎలా తెలుస్తుంది? మీ తలంపు మీద ఆధారపడక్కర్లేదు. ఈ చెయ్యి ఈ చెయ్యి ఇలా తాకింది అనుకోండి, ఎంత స్పష్టంగా తెలుస్తుందో లోపల మీకు లిబరేషన్, అంటే లోపల మోక్షం, ఆ మోక్షం మీకు అనుభవంలోకి వచ్చింది. ఆ టచ్ మీకు ఎలా తెలుస్తా? అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ప్రాక్టికాలిటీ మోక్షం అనేది ఎలా ఉంటుందో మాటల్లో తెలియదు, రచనలో తెలియదు, ఊహాదానంలో తెలియదు, అనుభవంలో తెలుస్తుంది. మీరు 100 రూపాయలు నేను అందామని కొండప్పుడు ఆయన సహాయం చేయడనుకోండి, అప్పుడు మాట ఏంటంటే 100 రూపాయలు నందిన తర్వాత ఆయన సహాయం చేయడమే తలంపు కూడా నీకు రాదు. నువ్వు పూర్తిగా నమ్మలేదు కాబట్టి తలంపులన్నీ వస్తున్నాయి. అయితే నీకు ఏమి ఇష్టము, ఒకవేళ భగవంతుడు నీకు ఏమి ఇష్టము అవి చేయలేదని నువ్వు కంగారు పడకు. ఒకసారి నీకు ఏమి ఇష్టము అవి చేస్తాడనుకో, ఒకసారి నువ్వు పాడైపోవచ్చు, నీకు గర్వం రావచ్చు. అంటే ప్రస్తుతానికి ఆఫ్ చేసిన తర్వాత చేస్తాడు. ఏది పేటాటాడు నీ ఫలితంలో డబ్బులు ఎవరు ఉన్నా లేదని చెప్తారు. అలాగే నువ్వు అనుకుని ఒకసారి ఆపు చేస్తాడు, ఒక నువ్వు పాడైపోతావు. తగిన అర్హత వచ్చిన తర్వాత తను ఏది వచ్చిన తర్వాత నువ్వు పేకాట మానేసాక డబ్బులు ఇమ్మని దగ్గర నీకు ఏది ఇష్టం అది చేయటం లేదని కంగారు పడకు. ఎందుకో ఆయన తెలిసి నీకు ఎందుకు చేయటం లేదు? ఆ విషయం కూడా ఆయన కోరుకు లేదు. నేను నాకు బాగా ఇష్టమైన దేవుడు చేయటం లేదని అనుకోకు. నువ్వు పూర్తిగా నమ్మేక ఎలాగ అనుకోరే, నువ్వు 1% నమ్ముతున్నాను అంటున్నావు కదా, అందుకు చెప్తున్నాను. ఒకవేళ ఈ లోపల నువ్వు ఏం ఇష్టమైంది నాకు చేయలేదని, కానీ ఎందుకు నీకు ఆయన చేయలేదానికి తెలుసు, నీకంటే ఆయనకు తెలుసు, నీకంటే తెలియదు కదా వాడు. ఇంకొక చిన్న మాట ఉంది, అద్భుతం ఉంది, నీకేది నుంచో నీకంటే దేవుడికి ఎక్కువ తెలుసు. ఇది మొదట కాదు మంత్రం. భగవంతుడు నీకంటే తెలివి గడవాడు, భగవంతుడు నీకంటే వివేకవంతుడు, భగవంతుడికి నీకంటే నీకేది మంచిదో నీకంటే కూడా భగవంతుడికి ఎక్కువ తెలుసు. ఆ విషయం నీకు అర్థమైతే నీకు ఆందోళన ఆగిపోతుంది, యాజిటేషన్ ఆగిపోతుంది, అశాంతి ఆగిపోతుంది, దుఃఖం చల్లారిపోతుంది. ఒకవేళ నీకు ఇష్టం లేని ఎప్పుడైనా భగవంతుడు చేసినా ఏంటి నాకు ఇది ఇష్టం లేదు భగవంతుడు ఎందుకు చేశాడు అనుకోకు. ఈ లోపల నీ సౌందర్యం పెంచడానికి, నీ నవనక్ష్యం నీ నవనక్ష్యం పెంచడానికి, ఆ దుఃఖం అనే అగ్నిలోంచి సఫలంలోంచి అగ్నిలోంచి నేను తేలి బంగారాన్ని ఎలా కాల్స్తే తేజస్ వస్తుంది బంగారానికి, అలాగే అగ్నిహోత్రంలోంచి నేను కాల్చి 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 నీకు ఇష్టం లేని సంఘటనలు కూడా అనుసరించి నీకు వచ్చినప్పటికీ, నీ నచ్చని నీకు నచ్చని నీకు ఇష్టం లేని సంఘటన జీవితంలో జరిగినప్పటికీ, ఏంటి సంఘటన ఇలా జరిగిందని అనుకున్నప్పటికీ, నిన్న మహోన్నతులు చేయటానికి నీ జ్ఞానం పరిపూర్ణం చేయటానికి ఈశ్వరుడు అలా చేస్తున్నాడు. కానీ నేను ఇది కోపం మటుకు కాదు, వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, దేనితోటి పోలిక పోల్చడానికి వీళ్ళని టీచింగ్. కృష్ణుని ఎవరితో పోలుస్తాం? కృష్ణుడితో పోలుస్తాడు. ఇంకెవరు పోల్చడానికి ఎవరు ఉన్నారు? కృష్ణుని ఎంతటి వాడంటే కృష్ణుడు లాంటి వాడంటే మనిషిలోడు పోల్చడం. నీకు ఇష్టమైన సంఘటన జరిగినందుకు ఒక కన్నర పడకు, ఈశ్వరుడి మీద నీకున్న విశ్వాసాన్ని ఎదుర్కోకు. చెప్తారు శ్వాస పోయినా విశ్వాసం విడిచిపెట్టొద్దని. నీకు ఏదైనా జీవితంలో కుటుంబంలో ఏమైనా కష్టాలు వచ్చాయనికి అది కన్నర పడకు. 100% విశ్వాసం అంటున్నా కదా నువ్వు. నీకు 100 మార్కులు తేవటం కోసం కొన్ని కష్టాలు నీకు కల్పిస్తాడు. నీ అమ్మ తెల్లవారుజామున 4 గంటలకు లేపితే నీ అమ్మ మీద కోపం వచ్చిన నీకు నీకు మార్కులు ఎక్కువ రావటానికి. ఒకటేమో గుర్తుపెట్టుకో, నీకంటే వివేకవంతుడు, నీకంటే తెలివైన వాడు, నీకేది మంచిదో నీకంటే ఎక్కువ ఈశ్వరుడు తెలుసు. ఆ ఒక్క వాక్యం మర్చిపోకు, ఇది వాక్యం కాదు ఇది మంత్రం. నీకేది మంచిదో నీకంటే ఈశ్వరుడు ఎప్పుడు తెలుసు అన్న వాక్యం రామ రామ కృష్ణ కృష్ణ శివ శివ అని వాడు అనుకుంటున్నావు. ఈ మాటను కూడా అలా అనుకో, ఇది ఈ మాట కాదు ఇది మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుడు అంటాడు ఇదంతా నేనే, ఈ ప్రజర నేను, ఈ పేరు కూడా నేను. పేరు తెలిసినప్పుడు హ్యాపీనెస్ కలుగుతుంది, నీకు బాధ ఉన్నప్పుడు బాధ తెలిసినప్పుడు, నీకు సుఖం ఉన్నప్పుడు సుఖం తెలియదా? ఆ సుఖమే కృష్ణుడు, వాడే నారాయణుడు, వాడు పారమాంతిక సత్యం. వాడే ఇవ్వాలి నీకు సుఖాన్ని ఇవ్వాలంటే, వాడి సుఖాన్ని ఇవ్వటం కాదు వాడే సుఖం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ. శివ 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 శివ